హరే కృష్ణ, దండప్రణామాలు. అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీ వాల్మీకి రామాయణం చర్చలోకి, క్లాస్లోకి. సో మనం ఈరోజు బాలకాండ, శ్రీ వాల్మీకి రామాయణం బాలకాండలోంచి 2, 3, 4 మొత్తము 3 అధ్యాయాలని చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మనము మొదటి అధ్యాయాన్ని పూర్తి చేశాము బాలకాండలో. అందులో మనకి మొత్తం రామాయణం అంతా ఒక సంక్షిప్తంగా చెప్పారు నారదముని వాల్మీకి మహర్షికి. చెప్పారు మొత్తం రామాయణం సంక్షిప్తంగా 97 శ్లోకాలు. అది ప్రతి శ్లోకం మనం చర్చించుకున్నాము, ప్రతి శ్లోకాన్ని పఠించాము. సో ఈరోజు ఇక్కడ మనం చర్చించుకునేది ఇప్పుడు 2వ అధ్యాయం నుంచి ఇప్పుడు విస్తృతంగా రామాయణం చర్చ జరుగుతుంది. ఇప్పుడు రామాయణం ఎలా, మరి వాల్మీకి వాల్మీకి మహర్షి రామాయణం ఎలా రచించడం జరిగింది, దాని తర్వాత దాని ప్రకారం రామాయణం ఎలా మొదలవుతుందో అది మనం చర్చించుకుందామంటే ఈరోజు. సో ఇప్పుడు మనం ఈ యొక్క అధ్యాయం నుంచి ప్రతి శ్లోకం మనము పాడి చర్చించుకోమండి. సో ఎందుకంటే మీ అందరి దగ్గర కూడా శ్లోకాలు లేవు కాబట్టి మీకు కూడా కొంచెం కష్టంగా ఉండొచ్చు. అందుకనే మనము ఏ శ్లోకం యొక్క అర్థం కూడా మిస్ చేయకుండా ప్రతి శ్లోకం అర్థం మరియు ఆచార్యుల యొక్క తాత్పర్యం కూడా చర్చించుకుంటూనే ముందుకెళ్తాము. కాబట్టి స్టోరీ కానీ, కన్సెప్ట్ కానీ, ఫిలాసఫీ కానీ, తత్వం కానీ, కథ కానీ ఇక్కడ మిస్ అవ్వము. అన్ని కవర్ చేసుకుంటూనే మనం వెళ్దామంట. సో 2, 3, 4 అధ్యాయాలు ఇది చూద్దామంట. సో మనము మొదలు పెట్టే కన్నా ముందు మంగళాచరణ చేసుకొని మొదలు పెడతామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మయ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగరుం వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగనా రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగనలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే. నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్య దేశ తారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీన బంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 2వ అధ్యాయం పేరు వచ్చేసి బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి ఆదేశిస్తాడు. ఇప్పుడు ఆయనకు ఆదేశం మరియు ఆశీర్వాదం ఇస్తాడు ఈ యొక్క రామాయణాన్ని రచించడానికి. సో రామాయణ రచన ఎలా జరిగింది అనే ఒక విశేష చర్చ ఈరోజు చూద్దామంట ఫస్ట్. తో ఇప్పుడు ఈ యొక్క అధ్యాయం మొదలవుతుంది. ఆ నారదుముని తన విన్న బ్రహ్మదేవుడి దగ్గర నుంచి విన్న రామాయణాన్ని మూల రామాయణాన్ని సంక్షిప్తంగా వర్ణించాడు వ్యాసదేవులకు, సారీ వాల్మీకి ఋషికి. దాని తర్వాత ఆ వాల్మీకి ఋషి ఆ యొక్క నారదమునిని తన యొక్క శిష్యులందరితో ఎంతో ఆధారపూర్వకంగా ఆయన్ని సన్మానిస్తారు, సత్కరిస్తారు. దాని తర్వాత నారదముని అక్కడి నుంచి సెలవు తీసుకొని వారి యొక్క అనుమతితో అక్కడి నుంచి తిరిగి బయలుదేరుతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? బ్రహ్మదేవుడి దగ్గరికి, బ్రహ్మలోకానికి వెళ్తారు. బ్రహ్మదేవుడికి వివరించడానికి ఈ వాల్మీకి మహర్షికి తను ఇలా మొత్తం రామాయణాన్ని వివరించారని, మరియు వాల్మీకి మహర్షికి ఈ రాముడి చరిత్ర తెలుసుకోవాలని ఆయన పట్ల ఎంతో భక్తి భావన ఉన్నాయని ఇవన్నీ విషయాలు తెలియజేయడానికి, వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్పడానికి తెలియజేయడానికి అక్కడ నారదముని బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఇక్కడ భూలోకంలో వాల్మీకి మహర్షి దాని తర్వాత నారదముని తన లోకానికి అంటే బ్రహ్మలోకానికి వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులతో పాటు ముఖ్యంగా ఒక శిష్యుణ్ణి తీసుకుంటాడు, భరద్వాజ ఋషి. భరద్వాజ ముని ఆయన శిష్యుడు, ఎంతో ప్రియ శిష్యుడు. ఆయన తీసుకొని, ముఖ్యమైన శిష్యులు ఒకరు, ఆయన తీసుకొని ఇప్పుడు నది ఒడ్డున నది దగ్గరకు వెళ్తున్నారన్నమాట. సంధ్యావందనం స్నానం కోసం అనేసి ఆ నది వైపు వెళ్తారు, తామసా నది దగ్గర వెళ్తారు. గంగ దగ్గరికి వెళ్ళి సంధ్యావందనము స్నానం అక్కడ చేయాలనుకుని వెళ్తారు, కానీ తామసా నది దగ్గరికి వెళ్ళి అక్కడ చూస్తారనమాట. ఈ తామస నది దగ్గరలోనే ఉంది వాల్మీకి ఆశ్రమానికి. సో అది ఎంతో స్వచ్ఛమైన జలంతో ఆ తామస నదిలో చూస్తారు వాల్మీకి ముని. ఏమాత్రం ఆ బురద లేకపోతే ఏమాత్రం కలుషితం లేకుండా ఎంతో స్వచ్ఛంగా నీరు, ఇంకా ఎంతో ట్రాన్స్పరెంట్. మనం నీటిని చూస్తే కింది వరకు కనిపిస్తుంది కదా, నేల మట్టి అప్పటి వరకు అలా ఎంతో క్లియర్గా ఉన్నాయన్నమాట నీళ్లు. సో ఇలా ఏమాత్రం బురద లేకుండా క్లియర్గా ఉన్నాయి నీళ్లు అని చూసి ఆయనకు అక్కడే ఇంకా స్నానం చేద్దామని, సంధ్యావందనం చేద్దామని నిర్ణయం తీసుకుంటారు. అక్కడ ఉన్న భరద్వాజ మునికి ఈ విషయాన్ని కూడా వర్ణిస్తారనమాట, ఎంతో ఈరోజు ఇక్కడ స్వచ్ఛంగా ఉన్నాయి నీళ్ళు అని. సో అలా నువ్వు కూడా ఇక్కడే స్నానం చెయ్యి ఈరోజు అనేసి, ఎందుకంటే ఇప్పుడు మనకి గంగా నది వెళ్ళడానికి సమయం కూడా తక్కువ ఉంది, మన సంధ్యావందనానికి స్నానానికి సమయం అవుతుంది కనుక, మీరు ఇప్పుడే ఇక్కడే నువ్వు కూడా ఇదే తమసా నదిలో ఇక్కడే మనము సంధ్యావందన స్నానం చేసుకుందాం అని చెప్తారనమాట అతనికి. దాని తర్వాత భరద్వాజుని అలాగే పాటిస్తూ, సో వాల్మీకి ముని ఆలోచిస్తూ అక్కడ చూస్తాడనమాట. అలా సంధ్యావందనం స్నానం చేసుకునే కన్నా ముందు అక్కడ అలా దర్శనం చేస్తుంటూ ఉంటాడు అక్కడున్న పరిసరాలు. అప్పుడు ఆయనకు అక్కడ కనిపిస్తుంది క్రౌంచ పక్షి. క్రౌంచ పక్షులు ఆడపక్షి మగపక్షి అంటే భార్యాభర్తలు అనమాట. వాళ్ళిద్దరూ అక్కడ వారు ఎంతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ గానం చేస్తూ కనిపిస్తాయన్నమాట. అప్పుడు అలా గానం చేస్తూ కనిపిస్తాయి. అలా ఆ రెండు సాంగత్యంలో సంఘంలో ఉన్నప్పుడు అక్కడ ఒక కనిపిస్తుంది ఏంటంటే ఒక హంటర్, వేటగాడిని చూస్తారనమాట వాల్మీకి ఋషి. ఆ వేటగాడు ఒక సైడ్ ఒక దగ్గర నుంచి ఇంకో వైపు నుంచి బాణాన్ని వదులుతాడు. అది మగ క్రౌంచ పక్షికి తగిలి అది అక్కడే ఆ ఆడపక్షి ముందు, క్రౌంచ పక్షి ముందు బిలవిలలాడుతూ చనిపోతుందన్నమాట. మొత్తం శరీరం అంతా రక్తమయమై అప్పుడు ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తూ విలపిస్తుందన్నమాట ఆ యొక్క ఆడపక్షి. సో ఇలా చూడగానే ఈ దృశ్యాన్ని చూసిన వాల్మీకి ఋషి, వాల్మీకి ఋషి ఆయన మనసుకు ఎంతో నొప్పి కలుగుతుంది. ఇంకా ఇది అధార్మికమైన కార్యమని ఆయనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఆయనకు ధర్మాన్ని ఎరిగినవాడు కనుక. ఎందుకంటే ఎప్పుడైనా రెండు పక్షులైనా సరే, వేటగాడు తన కుల వృత్తి ప్రకారం పక్షుల్ని పశువుల్ని వేటాడతాడు, అది ఆయన కుల వృత్తి. రాజులు కూడా వేటాడతారు, కానీ అది అధర్మం, అది వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు, కరెక్టే. కానీ అందులో కూడా ఒకవేళ పశువులు కూడా, పక్షులు అయినా కానీ పశువులైనా కానీ ఒకవేళ అవి సాంగత్యంలో అంటే మైథునం చేస్తున్నప్పుడు గనక వారిని వేటాడి చంపేస్తే అది అధర్మం పాపంగా గుర్తిస్తారన్నమాట. దాన్ని అధర్మంగా పాపంగా గుర్తిస్తారన్నమాట. సో అందుకనే ఇక్కడ అలా మన వాల్మీకి మహర్షి ఈ విషయాన్ని గ్రహించి వెంటనే ఆ యొక్క వేటగాడు ఎవరైతే ఉన్నాడో ఆ వేటగాడికి శాపాన్ని ఇస్తాడు. ఆ శ్రాపమే ముఖ్యమైన విషయం అన్నమాట. ఆ శ్రాపాన్ని ఇస్తూ ఆ శ్రాపము ఏంటంటే ఆ శ్లోకం ఒకటి చదుదాం అన్నమాట. ఇంపార్టెంట్ శ్లోకాలు చదువుకుందాం మనం. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచామితునాదేకం అవధి కామమోహితం. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం, అంటే ఈ యొక్క అధ్యాయంలో ఒక ముఖ్యమైన శ్లోకం, అందుకే చర్చిస్తున్నాము. మా నిషాద ప్రతిష్టాం త్వం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెండు లైన్లలో రెండు వాక్యాలు చెప్తున్నారు. ఈ శాపం, శాపం యొక్క అర్థం చెప్తున్నాం, చర్చించుకుంటాం. మా నిషాద ప్రతిష్టాం త్వం ఆగమ శాశ్వతి సమా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ వేటగాడా, నీకు ఎప్పుడు సరైన గతి ఒక దగ్గర నువ్వు ఉండవు, నిలిచి ఉండవు, నీకు సరైన స్థిరమైన గతి నీకు లభించదు. అలాగే నీకు ఎప్పుడు సుఖం అనేది ఉండదు, భౌతిక సుఖం ఎప్పుడు దొరకదు. ఎప్పటివరకు అంటే అనంతకాలం వరకు. ఎందుకంటే నువ్వు ఇలా ఒక క్రౌంచ పక్షుల యొక్క వాళ్ళు మైథునంలో పాల్గొన్నప్పుడు వాటిలో ఒక దాన్ని నువ్వు చంపేశావు కనుక, అందుకనే నీకు ఈ శాపం అని ఈ యొక్క శ్లోకాన్ని పలుకుతాడు. మరి ఇది శ్లోకమా శ్రాపమా? ఇది రెండు అన్నమాట. మామూలుగా శ్రాపం అనేది శ్లోకం రూపంలో రాదు, కానీ ఇక్కడ మనకి వాల్మీకి మహర్షి శాపాన్ని ఇచ్చిన అది శ్లోకం రూపంలో వస్తుందన్నమాట. సో దీనికి చాలా గూఢమైన అర్థం ఉంది. మరి ఈ యొక్క శ్లోకం ఈ అనుష్ఠూప చంద, అనుష్ఠూప చంద అని చందాలు ఉంటాయి, ఒక రకమైన పాడే శ్లోకాన్ని ఉచ్చారణ చేసి పాడే విధానం. సో అనుష్ఠూప చందలో ఈ శ్లోకాన్ని, మా నిషాద ప్రతిష్టాం త్వం అగమ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. మనకు చాలా శ్లోకాలు భగవద్గీతలో కూడా అనుష్ఠూప చందలో ఉంటాయి, కొన్ని భాగవతంలో కూడా ఇదే అనుష్ఠూప చందంలో ఉంటాయి. ఇక్కడ రామాయణంలో ముఖ్యంగా ఇదే అనుష్ఠూప చందలో మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ అన్ని శ్లోకాలు చాలా మటుకు ఇదే ఛందస్సులో రచించబడ్డాయన్నమాట. సో ఇప్పుడు దీని యొక్క అర్థం ఏంటంటే, మనం మామూలుగా అర్థం చూసుకున్నాం సంస్కృతం అర్థము, ఇందులో ఇంకొక అర్థం ఉంది. ఎందుకంటే ఈ శ్లోకం ద్వారానే మొత్తం రామాయణం రచించడానికి ఇదొక శ్లోకం అనేది ఒక ఆధారం అన్నమాట. అంటే ఇదే రాగం ఇదే ఛందస్సులో రచించబడుతుంది కనుక. మరి ఇలా శాపంతో దీంట్లోంచి మనం ఎలా తీసుకుంటాం అంటే, ఈ శాపంలో ఇంకొక గూఢ అర్థం ఉంది ఈ శ్లోకంలో. అది మన ఆచార్యుల ప్రకారం ఏంటంటే, నిషాడ అంటే ఒక స్థలం, నివసించే స్థలం, రెసిడెన్స్. అలాగే ఇక్కడ నిషాడ, మా నిషాడ అన్నారు కదా, మా అంటే లక్ష్మీదేవి. సో అప్పుడు మా నిషాడ అంటే ఎక్కడైతే లక్ష్మీదేవి నివసిస్తుందో, అలాగే అంటే ఇక్కడ రాముణ్ణి ఉద్దేశించి చెప్తున్నారన్నమాట. రాముణ్ణి గుణగానం చేస్తూ కూడా ఈ శ్లోకానికి ఇంకొక అర్థం తీయొచ్చు, అది మనకు ఆచార్యులు చెప్తున్నారన్నమాట. ఇక్కడ క్రౌంచ మైథునాథ్ అంటే ఎవరైతే రావణుడు మండోదరి వాళ్ళెప్పుడు అలా ఉన్నప్పుడు వాళ్ళ అలాంటి రావణుడు అంటే ఆ రావణాసురుడు, ఇంకా తనతో ఉన్న మండోదరి, ఇంకా కామమోహితం, అలాంటి రావణుడు కామమోహితమై ఈ సీతను అపహరించాడు. అందుకనే అవధి అలాంటి ఆ రావణాసురుణ్ణి నువ్వు చంపావు అని రాముణ్ణి ఉద్దేశించి చెప్తున్నారన్నమాట. అందుకనే ఓ రామా, నువ్వు చాలా అది నువ్వు ఎల్లప్పుడూ విజయవంతుడు అవ్వాలి అని కూడా దీని యొక్క అర్థం అన్నమాట. అంతేకాకుండా ఈ శ్లోకంలోనే అన్ని ఖండాలు, మొత్తం 7 ఖండాలు కూడా మనము వర్ణించాయని, గూఢ రూపంలో ఉన్నాయనేసి కూడా అర్థం చేసుకోవచ్చు అంట. అది కూడా చూసి వెళ్దామంట ముందుకు మనము. సో మా నిషాద అంటే అది బాలకాండను గురించి చెప్పారని రాశారు. ఎందుకంటే అందులో మా నిషాద అంటే సీతాదేవి నివసించేది, ఇప్పుడు సీతాదేవి నివసించేది రాముడితో పాటు, వాళ్ళిద్దరి కలయిక బాలకాండలో జరుగుతుంది. వాళ్ళ సీతారాముల కళ్యాణం కూడా బాలకాండలోనే జరుగుతుంది, అంటే ఈ ఖండంలోనే ఆ చర్చించుకుంటాం అన్నమాట. సో అందుకనే ఆ విషయం చెప్తున్నారన్నమాట. అలాగే అయోధ్యకాండ ఇది వచ్చేసి ప్రతిష్టాం త్వమాగమః అంటే నువ్వు ఈ కీర్తిని లభించు, అంటే ఈ రాముడు ఇంకా అయోధ్య కీర్తి అనేది వర్ణించబడింది అయోధ్యకాండలో. భగవంతుడు రాముడు తన యొక్క తండ్రి యొక్క ఆదేశాన్ని పాలించి ఎలా ఒక కొడుకు తండ్రి ఆదేశాన్ని పాలిస్తాడు అనే దాన్ని ఆదర్శంగా వ్యక్తం చేసి మనకందరికీ తెలియజేస్తాడు రాముడు. అందుకనే ఆయన యొక్క ఖ్యాతి అలా పెరుగుతుంది. సో అది అయోధ్య కాండలో వర్ణించబడింది. శాశ్వతీ సమాహ ఎన్నో రోజుల వరకు ఇలా సరైన గతి లేకుండా ఉండాలంటారు కదా, అంటే ఇక్కడ రాముడు కూడా 14 సంవత్సరాలు వనవాసం చేశారు కదా, ఆ విషయాన్ని ఉద్దేశించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు అరణ్యకాండ గురించి చెప్పారని. క్రౌంచ మిథునాద్, ఈ క్రౌంచ మిథునాద్ వచ్చేసి మనం నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత అరణ్యకాండ తర్వాత వచ్చేసి కిష్కిందకాండ. కిష్కిందకాండలో తారా వాలి వీళ్ళు వస్తారు కదా, సో వాళ్ళిద్దరు అందులోంచి ఈ వాలిని చంపేస్తాడు రాముడు. ఎందుకంటే వాలి కూడా సుగ్రీవుడి యొక్క భార్య పట్ల మోహితుడు అవుతాడు కనుక, కామ మోహితం. అందుకే ఈ విధంగా మనం కిష్కిందకాండ కూడా గురించి కూడా చెప్పారని వర్ణించుకోవచ్చు. అలాగే క్రౌంచ మిథునాద్, క్రౌంచ మిథునాద్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎలాగైతే ఇక్కడ ఒక పక్షి చనిపోయి, అంటే మగ పక్షి చనిపోయి ఆడపక్షి ఎంతో బాధను అనుభవిస్తుంది, అలాగే ఇక్కడ కూడా రాముడు సీత ఇద్దరు విడిపోతారు కదా, అప్పుడు సీత కూడా అలాగే ఎంతో బాధను అనుభవించింది అని ఆ విషయాన్ని ఉద్దేశిస్తూ, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆ బాధని ఎక్కడ సీతాదేవి అనుభవిస్తుంది అంటే భగవంతుడిని స్మరించుకుంటూ అక్కడ అశోకవనంలో రావణాసుడి దగ్గర. తో ఆ సీతను కనుక్కోవడానికి ఎక్కడున్నారో వెళ్తారు హనుమంతుడు. సో ఇదంతా సుందరాకాండ. క్రౌంచ మిథునాద్ అనేది ఇంకొక విషయాన్ని కూడా ఉద్దేశించి మళ్ళీ ఇక్కడ రావణ మండోదరుల గురించి, అలా రావణాసురుణ్ణి చంపేస్తాడు కామమోహితమైన రావణాసురుణ్ణి, అది యుద్ధకాండ. దాని తర్వాత సీతాదేవికి కోరిక కలుగుతుంది, అంటే మొత్తం అయోధ్యకి రిటర్న్ అయిపోయిన తర్వాత లాస్ట్ కాండ ఉత్తరకాండలో హరే కృష్ణ. సో కొద్దిగా ఇంటర్నెట్లో ప్రాబ్లం వచ్చినట్టుంది. అక్కడ ఉన్న ఋషి మునియుల యొక్క పత్నిలో దండకారణ్యంలో దాని దగ్గరలో ఉన్న ప్రదేశాల్లో కలవాలనే ఉద్దేశం ఉంటుంది, ఆమెకి కోరిక ఉంటుంది. దాని కొరకు ఆ కోరికను తీర్చడమే కాకుండా దాని ద్వారా రాముడు ఆ సీతను కూడా ఆ వనవాసంలో కంటే వాల్మీకి ఆశ్రమంలోకి పంపించేస్తాడు. దాని ద్వారా కూడా ఆమె మరియు రాముడు ఎంతో బాధకు లోనవుతారు, ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారన్నమాట. అది ఉత్తరకాండలో. సో అందుకని మనకు మహాభారతంలో కూడా పాండురాజు అలా ఒక ఋషిని తను మైథునంలో, అంటే ఒక జింక రూపంలో దాల్చి మైథునంలో పాల్గొన్నప్పుడే ఆయన చంపుతాడు గనక, ఆ పాండురాజుకి ఆ ఋషి యొక్క శాపం కలుగుతుంది. అందుకే ఆ విషయాన్ని, ఎందుకంటే అది అధర్మం అనేసి విషయాన్ని, దానికి ఉదాహరణ కూడా మహాభారతం నుంచి ఇచ్చారు ఇక్కడ మనకు ఆచార్యులు. ఓకే, నెక్స్ట్ ముందుకెళ్దామంట. సో దాని తర్వాత వాల్మీకి మహర్షి ఈ శాపాన్ని చెప్పిన తర్వాత ఆలోచిస్తున్నాడు, అరే నేను ఈ శాపాన్ని పలికాను, మరి నేను ఇలాంటి శాపాన్ని ఎందుకు పలికాను, నా నోట్లోంచి ఇలా శాపం వచ్చింది కరెక్టే, కానీ ఈ శాపము ఒక శ్లోకం రూపంలో వచ్చిందే, దీని యొక్క అర్థం ఏంటి, ఎందుకు ఇలా వచ్చింది అని ఆలోచిస్తున్నాడు అన్నమాట. అలా ఆలోచిస్తూ దాని తర్వాత నెక్స్ట్ శ్లోకం ఒకటి వస్తుందా చదువుకుందామంట, ఎందుకంటే ఆ యొక్క శ్లోకాన్ని మనం విశ్లేషణ చేస్తున్నాడు అన్నమాట వాల్మీకి మహర్షి. ఈ శ్లోకం ఎంతో సరైన ఛందస్సులో వచ్చిందే, నేను అలా ప్లాన్ చేసుకుని చెప్పలేదు, అయినా కానీ ఎలా వచ్చేసింది అది అని. పాద భద్దోక్షర సమస్ తంత్రి లయ సమన్విత శోకార్తస్య ప్రవృత్తో మే శ్లోకో భవతు నాణ్యత. సో ఇప్పుడు ఈ శ్లోకం ఏదైతే వచ్చిందో అది ఎంతో దుఃఖంలో, నేను వాటిపైన దుఃఖంతో నేను ఈ యొక్క శ్లోకాన్ని, అంటే శాపాన్ని ఉచ్చరించాను, కానీ ఇది ఎంతో సమమైన శబ్దాలతో, సరైన లయతో, సరైన ఛందస్సుతో, అసలు ఎంత బాగా ఈ శ్లోకం వచ్చిందంటే దీన్ని మనము వీణతో వాయించి పాడితే ఒక గానంలా పాడొచ్చు. సో ఇంత మంచి రాగంలో ఈ శ్లోకాన్ని పాడొచ్చు అలా ఒక కావ్యం రూపంలో కూడా దీన్ని మనం శ్లోకాన్ని పాడొచ్చు. ఇలాంటి శ్లోకం ఎలా వచ్చేసింది నా నోట్లోంచి అని చెప్తున్నారన్నమాట, ఆలోచిస్తున్నారన్నమాట. ఆయనకి ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. సో శిష్యస్తు తస్య భృవతో మునిర్వాక్యం మనుత్తమం. సో దీని తర్వాత అక్కడ ఉన్న శిష్యులందరికీ చెప్తున్నారన్నమాట. ఆ శిష్యులందరూ కూడా, సారీ, ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న శిష్యుడు భరద్వాజ ముని, ఇంకా ఆయన ఆశ్రమానికి వెళ్ళలేదు, తిరిగి ఇప్పుడు వెళ్తాడు. సో భరద్వాజ ముని విన్న తర్వాత ఈ శ్లోకాన్ని వెంటనే ఆయన మెమరైజ్ చేసేసుకున్నాడు అనమాట. స్మరించు అంటే మెమరైజ్ అంటే ఏమంటాం మనం, స్మరణ, గుర్తుపెట్టేసుకున్నాడు ఆ శ్లోకాన్ని ఒక్కసారి విని. ఎందుకంటే ఆయన శాపం ఇచ్చినప్పుడు ఆ శ్లోకాన్ని గుర్తుపెట్టేసుకున్నాడు అనమాట. ఆయనకి చెప్పాడనమాట గురువుకి, నేను మీరు శాపం రూపంలో ఇచ్చిన శ్లోకాన్ని నేను కంఠస్థం చేసేసాను, నాకు గుర్తుండిపోయింది అని. సో దాని తర్వాత అక్కడ స్నానం చేసి వారు తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఆశ్రమానికి వెళ్ళిపోయి కానీ ఈ వాల్మీకి మహర్షి మాత్రం ఆ యొక్క శ్లోకం గురించి, ఆ యొక్క ఘటన గురించి మాటి మాటికి ఆయనకు గుర్తొస్తుందన్నమాట. తో భరద్వాజ ముని కూడా ఆయన వెంటే ఆశ్రమానికి వచ్చేస్తాడు. దాని తర్వాత అలా ధ్యానంలో ఉంటున్నాడు. ఆ యొక్క సంఘటన, ఆ శ్లోకం, ఆ శ్రాపం అన్నీ ఆయనకు గుర్తొస్తున్నాయి మాటి మాటికి వాల్మీకి మహర్షికి. అదే సమయంలో వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి విచ్చేస్తారు ఆ బ్రహ్మదేవుడు స్వయంగా. బ్రహ్మదేవుడు వస్తాడు. రాగానే అందరూ ఆశ్చర్యపోతారు, అలాగే ఎంతో ఆదరపూర్వకంగా ఆయనకు సమ్మానిస్తారు, అందరూ ప్రణామాలు అర్పించుకుంటారు. వెంటనే ఆ బ్రహ్మదేవుడికి ఒక మంచి ఆసన, ఆయన కోసం స్పెషల్ ఆసనను ఆయనకి ఇస్తారు కూర్చోవడానికి. సో బ్రహ్మదేవుడు ఆసనం మీద కూర్చుంటాడు. బ్రహ్మదేవుడు ఎందుకు వచ్చాడు అంటే నారదముని నుంచి విన్నాడు ఈ వాల్మీకి మహర్షి గురించి. అక్కడి నుంచే బ్రహ్మదేవుడు ఆదేశించవచ్చు వాల్మీకి మహర్షికి, లేకపోతే కలలోనో లేకపోతే అలా ఆదేశించవచ్చు. కానీ ఈ యొక్క వాల్మీకి మహర్షిని స్వయంగా దర్శించుకుంటున్నారు, ఆయనకు స్వయంగా ఆదేశం ఇవ్వడానికి ఆయనకు. ఎందుకంటే ఆయన ఒక మంచి మహర్షి, గొప్ప మహర్షి, ఆయన సమ్మానీయ వ్యక్తులు అని మనందరికీ తెలియజేయడానికి, ఎంత వాల్మీకి మహర్షి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియచేయడానికి. సో ఆయన స్వయంగా విచ్చేశారనమాట వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి ఆ బ్రహ్మదేవుడు. విచ్చేసిన తర్వాత ఇలా దాని తర్వాత బ్రహ్మదేవుడు అన్నాడు, మీరు కూడా కూర్చోండి అని. వాల్మీకి మహర్షిని కూడా కింద కూర్చోమని చెప్పారు. అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా కూర్చోమని చెప్పారు. అందరు కూర్చున్నారు. ఇప్పుడు అందరు కూర్చున్న తర్వాత ఇప్పుడు బ్రహ్మదేవుడు ముందున్నాడు. కానీ ఆ బ్రహ్మదేవుడు ముందు కూర్చొని కూడా వాల్మీకి మహర్షి ఆ యొక్క ఘటన ఏదైతే జరిగిందో, ఆ క్రౌంచ పక్షులుని ఆ వేటగాడు చంపడం, ఈయన శాపం ఇవ్వడం, ఆ విషయాన్ని గుర్తుకొస్తుంది అన్న ఆయనకి. అంటే మనస్సులో అదే తిరుగుతుంది. అలా తిరుగుతూనే ఆ యొక్క శ్లోకాన్ని వాల్మీకి మహర్షి మనస్సులోనే అనుకుంటున్నాడు, మళ్ళీ మళ్ళీ ఉచ్చరించుకుంటున్నాడు. సో ఇది బ్రహ్మదేవుడికి అర్థమైపోతుంది. అది చూసి నవ్వుతాడనమాట. అంటే ఒక హాస్యాన్ని వ్యక్తం చేసి నవ్వుతూ చిరునవ్వుతో ఆయన అంటారు, ఆయన ఏమంటారంటే, నువ్వు ఆ శాపం ద్వారా ఒక శ్లోకాన్ని పలికావు కదా, నీకే ఆశ్చర్యానికి గురి చేసే ఆ శ్లోకం, అది నా యొక్క ఇచ్ఛానుసారంగానే నువ్వు ఆ శ్లోకాన్ని పలికావు, నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఏదైతే ఇప్పుడు నీ మనస్సులో కూడా అదే అదే తిరుగుతుందో శ్లోకం, అది నా ఇచ్ఛానుసారంగానే నువ్వు పలికావు. మచ్చందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం కృత్స్నం కురుత్వం ఋషి సత్తమ. ఇప్పుడు ఏమంటున్నారంటే, నా ఇచ్ఛానుసారంగానే ఇదంతా ఈ ఘటన అనేది జరిగింది నీ ద్వారా. సో నువ్వు ఋషి సత్తమ, ఎంతో ఋషులలో శ్రేష్టమైన ఋషివి నువ్వు, వాల్మీకి మునివి. సో నువ్వు ఆ రాముడి యొక్క చరిత్రను ఇదే విధంగా వర్ణించాలి, అంటే ఈ యొక్క ఛందస్సు, ఈ యొక్క శ్లోక ఎలా అయితే నువ్వు పలికావో ఆ స్టైల్లో, ఆ రకంగా నువ్వు మొత్తం రాముడి యొక్క చరిత్రను రచించాలి. రామస్య చరితం కృత్స్నం. సో ఈ యొక్క శ్లోకం లాగే నువ్వు రచించాలి రామాయణాన్ని. అంటే ఇక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా వాల్మీకి మునికి ఆదేశాన్ని ఇస్తున్నారు రామాయణం రచించడానికి. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమత వృత్తం కథయ ధీరస్య యతాతే నారదాశ్రుతం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ రాముడికి ముఖ్యంగా నాలుగు లక్షణాలు ఉన్నాయి, ఎన్నో చర్చించుకున్నాం ముందు కూడా. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నాడు వాల్మీకి మునికి, ధర్మాత్మ ఆయన ధర్మాత్ముడు, గుణవంతుడు గుణవతో, ధీమత ఆయన ధీమత, అంతేకాకుండా ధీరస్య ధీరుడు. సో ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి రాముడికి. ఆయన ధర్మాన్ని వైదిక ధర్మాన్ని తెలిసినవాడు, అందరికన్నా ఎంతో శుభమైన గుణాలని ఈ యొక్క లోకంలో కలిగినవాడు, అలాగే ఆయన ఎంతో శాస్త్రాల్లో కూడా నిపుణుడు, ధీమత మరియు ఎంతో ధీరుడైన వ్యక్తి. ఆయన గురించి నువ్వు వర్ణించాలి. ఇంకా ఏం చెప్పారంటే ఈ యొక్క శ్లోకాలు కొద్దిగా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ చూద్దామండి ఇంకో రెండు మూడు శ్లోకాలు. రహస్యం చ ప్రకాశం చ యద్వృత్తం తస్య ధీమత రామస్య సహ సౌమిత్రే రాక్షసానాం చ సర్వశః వైదేహ్యశ్చైవ యద్వృత్తం ప్రకాశం యది వారః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం అండి. చాలామందికి డౌట్ వస్తుంది, ఆ డౌట్ కూడా ఇక్కడ మనకు క్లియర్ అవుతుంది. ఇక్కడ మరి వాల్మీకి మహర్షికి ఎలా తెలుసు, రాముడితో ప్రతిసారి రామాయణం రచించాడు కదా, కానీ రాముడితో పాటు తిరగలేదు కదా ఆయన వాల్మీకి మహర్షి. మరి రాముడుతో ఎల్లప్పుడూ లేడు, మరి ఎక్కడి నుంచి ఆయనకు సరైన ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎలా తెలిసింది అన్ని విషయాలు, రామాయణంలో ఏం జరిగాయో, రాముడితో పాటు ఏం ఘటనలు జరిగాయో, లేకపోతే రావణాసురుడి లంకలో ఏం జరిగిందో, సీతతో ఏం జరిగిందో, హనుమంతుడితో ఏం జరిగిందో, రాక్షసుల ద్వారా ఏం జరిగిందో, అయోధ్య లోపల కూడా వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో, ఇంకా ఎన్నో విషయాలు, కొన్ని ప్రైవేట్ విషయాలు ఉంటాయి, అవన్నీ ఎక్కడి నుంచి తెలిసాయి అతనికి, మహర్షికి వాల్మీకి మహర్షి ఆయన సొంతంగా ఊహించుకున్నాడే, నన్ను కవి కదా. చాలామందిలా అనుకుంటారు బయట వాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే వాల్మీకి మహర్షి ఊహించుకొని రాసేసాడు అతను, ఊహాప్రకారం ఊహాగానం ఏదో కల్పితం అది. రాముడు చరిత్ర ఉంది కానీ ఆయన ఇష్టం వచ్చిన ప్రకారం అని రాసుకున్నాడు అంతే. రాముడు నిజంగానే ఉన్నాడు కానీ అది ఆ ఎగ్జాక్ట్ అలా జరిగిందని ఏం లేదు, అది ఊహించుకొని రాశాడు అతను మనం చూశాడా అని. ఇక్కడ అదే విషయం మనకు క్లారిఫై అవుతుంది అనమాట, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బ్రహ్మదేవుడు ఏమంటున్నా అంటే ఇది రహస్యమైన విషయాలు కూడా రాముడికి సంబంధించినవి, అన్నీ నీకు తెలుస్తాయి, నీకు అన్నీ ప్రకాశం అవుతాయి. అలాగే ఏవైనా సరే రాముడు చేసిన పనులన్నీ, ఎక్కడెక్కడ ఘటనలు జరిగాయి రామాయణంలో జరిగిన అన్ని ఘట్టాలు, సౌమిత్రి అంటే లక్ష్మణుడితో సహా, సౌమిత్రి లక్ష్మణుడితో సహా జరిగిన ఘట్టాలన్నీ, రాక్షసుల్ని ఎలా వధించారు వాళ్ళిద్దరూ, అలాగే వైధేయాశ్చైవ సీతతో జరిగిన ఘట్టాలన్నీ కూడా, అలాగే వృత్తం అంత వృత్తాంతం అంతా నీకు తెలిసిపోతుంది. అలాగే ఇంకా రాక్షసులు ఇంకా మిగతా ఏవైతే ఘట్టాలు జరిగాయో అన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. ఏవైతే ఇంకా జరగలేదో, భవిష్యత్తులో జరగబోయే ఘట్టాలు కూడా నీకు తెలుస్తాయి. అంటే ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ ఘట్టం అనేది, ఈ రామాయణ రచన అనేది రాముడు ఉన్నప్పుడే, రాముడు అయోధ్యను పరిపాలిస్తున్నప్పుడే ఈ రామాయణ రచన జరిగింది అనే విషయాన్ని మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఈరోజు. చాలామందికి ఎప్పుడు రచించారు రామాయణం అని, సో వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎప్పుడు రచించారంటే రాముడు రామరాజ్యం జరుగుతున్నప్పుడు, అంటే రాముడు పరిపాలిస్తున్నప్పుడు, అంటే రావణాసురుణ్ణి చంపిన తర్వాత, రాముడి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత, అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత, ఈ యొక్క రాముడు ఎప్పుడైతే రాముడు అయోధ్యను పరిపాలిస్తున్నాడో, దాని తర్వాత సీతను వాల్మీకి ఆశ్రమానికి పంపించిన తర్వాత, ఇంకా అశ్వమేధ యజ్ఞం చేస్తాడు, ఇంకా చేయలేదు. అశ్వమేధ యజ్ఞము చేయడానికన్నా ముందు అయోధ్యకు తిరిగి వచ్చి రాజు అయిపోయిన తర్వాత ఈ మధ్య సమయంలో ఈ యొక్క రామాయణం యొక్క రచన జరిగిందనమాట. అందుకే ఇంకా కొన్ని విషయాలు రామాయణంలో ఉత్తరాఖండలో వస్తాయి, అవన్నీ ఆ విషయాలు ఇంకా జరగలేదు కానీ భవిష్యత్తులో జరగబోతున్నాయి, కానీ ఆ విషయాలు కూడా నీకు తెలిసిపోతాయి అని బ్రహ్మదేవుడు ఇక్కడ ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు మన వాల్మీకి మునికి. కనుక నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు, నీకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఇంకా అంతేకాదు, నీకు తెలవడమే కాదు, నువ్వు రచించే ఈ కావ్యం ఇందులో ఒక్క విషయం కూడా అసత్యం ఉండదు, అంతా నువ్వు పలికేదంతా సత్యమే. అంటే ఇది బ్రహ్మదేవుడి అనుగ్రహం ద్వారా వాల్మీకి మహర్షి రచించుతున్నాడు. ఎవరో ఒక కవి తన పాండిత్యం ద్వారా రచించిన రచన కాదు, ఆ బ్రహ్మదేవుడు స్వయంగా అనుగ్రహం ద్వారా, ఆయన ఆశీర్వాదం ద్వారా ఆయన రచిస్తున్నాడు. కనుక బ్రహ్మదేవుడు ఆ యొక్క గ్యారంటీ ఇస్తున్నాడు, ఇది పరంపర, నువ్వు రచించే ఏ వాక్యము అసత్యము కాదు అని. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఆ రాముడు ఎంతో గొప్పవాడు, ఆయన ఎంతో మనోహరంగా ఉండే ఆ రాముడి చరిత్రను నువ్వు పుణ్యం శ్లోకం, సో నువ్వు వర్ణించు ఆ పుణ్యవంతుడైన రాముడి, నీ మంచి శ్లోకాలతో వర్ణించు. యావత్ స్థాస్యతి గిరయ శరితస్య మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతే. ఈ రామాయణం ఎన్ని రోజులవైతే పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయో, ఎప్పటివరకైతే ఈ యొక్క భూమి మీద పర్వతాలు ఉంటాయో, నదులు ఉంటాయో, ఈ భూమి ఉంటుందో, అప్పటి వరకు రామాయణం అనేది ఈ మొత్తం లోకంలో విస్తరించి ప్రచారణ అనేది జరుగుతూనే ఉంటుంది. ఎల్లప్పుడూ ఈ రామాయణాన్ని గానం చేస్తూనే ఉంటారు. చూసారా, ఎప్పుడో రచించిన రామాయణాన్ని ఈరోజు మనం కూడా, వాల్మీకి మహర్షి రచించిన ఎన్నో సంవత్సరాల క్రితం రామాయణాన్ని కూడా ఈరోజు మనం చర్చించుకుంటాం, కరెక్టేనా? సో అందుకనే ఇక్కడ చెప్పారనమాట. దాని తర్వాత నువ్వు ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు నువ్వు బతుకుంటావు, అన్ని రోజులు రామాయణం నువ్వు వింటూ ఉంటావు, గానం జరుగుతూ ఉంటుంది లోకంలో. దాని తర్వాత నువ్వు ఆ పరలోకానికి, భగవద్ధామానికి, వైకుంఠానికి చేరుకుంటావు అని ఇక్కడ ఆశీర్వాదాన్ని కూడా మనకి బ్రహ్మదేవుడు ఈయనకి ఇచ్చేస్తున్నారు. ఎవరికి? వాల్మీకి మహర్షి. సో అప్పుడు ఇలా ఆశీర్వాదం ఇచ్చేసి, ఆయన యొక్క ఆజ్ఞను ఇచ్చేసి వాల్మీకి మహర్షికి బ్రహ్మదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట, అదృశ్యమైపోతారు. అలా అదృశ్యమైపోయిన తర్వాత, ఒక్క సెకండ్ అండి, ఓకే, ఇప్పుడు అదృశ్యమైపోతాడు. అప్పుడు అక్కడ అందరూ శిష్యులందరూ ఉన్నారు, అంటే భరద్వాజ ముని, లవకుశలు అందరూ అప్పుడు ఆశ్రమంలో కూర్చొని వింటున్నారు. ఇదంతా జరిగే ఘటన అంతా వీక్షిస్తున్నారు. అప్పుడు అందరూ ముందే మా బ్రహ్మదేవుడు ఇంకా అదృశ్యమై వెళ్ళిపోతాడు. దాని తర్వాత వాల్మీకి ముని ఇంకా తన శిష్యులందరూ చూసి అవక్కైపోతారు, ఆశ్చర్యచకితులైపోతారు ఇలాంటి ఘటన. దీని తర్వాత ఆ శిష్యులందరూ కూడా, ఈ 15వ నంబర్ శ్లోకం అన్నమాట ఇది, ఈ యొక్క అధ్యాయంలో ఆ యొక్క శ్లోకాన్ని, ఏదైతే ఆ శ్రాపము శ్లోకం రూపంలో వచ్చిందో ఆ శ్లోకాన్ని అక్కడ ఉన్న శిష్యులందరూ ఆశ్రమంలో పదే పదే పాడుతున్నారంట. ఎంతో ఆశ్చర్యానికి గురై. సో ఇది 4 లైన్లలో ఈ శ్లోకం ఉంది కదా, ఇంకా ఎంతో ఛందస్సు సరిగ్గా ఉంది. సో ఇవన్నీ అందరూ కంఠస్థం చేశారు ఈ శ్లోకాన్ని. సో ఇప్పుడు వాల్మీకి ముని ఆ నారాయణుడి పైన ధ్యానం చేసుకొని ఇప్పుడు రామాయణం రచన చేయడానికి నిర్ణయించుకుంటున్నాడనమాట. ఈ రామాయణాన్ని నేను బ్రహ్మదేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం రచిస్తాను అని. దాని తర్వాత ఈ యొక్క రామాయణ రచన స్టార్ట్ చేశారనమాట వాల్మీకి ముని. ఎన్నో వందల శ్లోకాలు ఉన్న ఈ రామాయణాన్ని రచించారు అని ఇక్కడ రాశారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఈ రామాయణంలో రచనలో ఎంతో అద్భుతమైన శబ్దాలని యూజ్ చేశారంట వర్ణించడానికి, ఎలా రాముడు రావణాసురుణ్ణి చంపారు, ఇంకా ఈ విషయాలన్నీ, ఘట్టాలన్నీ ఎంతో మధురమైన, ఎంతో సుశోభితమైన, ఎంతో అలంకారకృతమైన శబ్దాలని, మనకు వినడానికి కూడా ఎంతో మధురంగా ఉండే శబ్దాలతో ఈ యొక్క రామాయణాన్ని రచించారని రాశారన్నమాట. సో దీని ద్వారా ఇప్పుడు రామాయణాన్ని రచించడానికి ఆయన ధ్యానంలో కూర్చుంటే, ఇప్పుడు వచ్చే అధ్యాయం స్టార్ట్ అవుతుంది. వచ్చే అధ్యాయం ఏంటంటే 3వ అధ్యాయం. ఒకటి అయిపోయింది మనకు అధ్యాయం, ఇప్పుడు 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయం షార్టే, చిన్నదే. సో ఈ అధ్యాయంలో అంటే వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించేస్తాడు. సో ఇప్పుడు ఇప్పుడు ధ్యానంలో కూర్చుంటాడు వాల్మీకి మహర్షి. ధ్యానంలో కూర్చున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే, ఆ భగవంతుడు కృప ద్వారా, రాముడి కృప ద్వారా, మరియు బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వాదం ద్వారా ఆయన ఆచమన తీసుకొని, ఆచమన చేసుకొని కూర్చుంటాడు. సరైన ఆసనంలో కూర్చొని ధ్యానంలో కూర్చుంటాడు, భగవంతుడిని గుర్తు చేసుకుంటూ. అప్పుడు ఆయనకు ఆ ధ్యానంలో అన్ని ఘట్టాలు, రామాయణంలో జరిగే అన్ని ఘట్టాలు విస్తృతంగా కనిపిస్తాయంట. ఆ విస్తృత వర్ణన మనకి ఇక్కడ కొన్ని శ్లోకాల్లో కొన్ని శ్లోకాల్లో ఇచ్చారనమాట. మొత్తం రామాయణం మనము ముందొకసారి చూసాము, మొదటి అధ్యాయం పెద్దగా వర్ణన జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా సంక్షిప్తంగా, ఇంకా కండెన్స్గా ఓన్లీ 30 శ్లోకాల్లో, మొత్తం రామాయణం 30 శ్లోకాల్లో చెప్పారు ఇక్కడ. అంటే వాల్మీకి రామాయణం అంటే ఇప్పుడు వాల్మీకి మహర్షికి ధ్యానంలో అన్ని ఘట్టాలు లైన్గా కనిపిస్తున్నాయి, ఏమేమి జరిగాయి, జరుగుతున్నాయి, జరగబోయేవి అన్నీ కనిపించేస్తున్నాయి వాల్మీకి మహర్షికి. సో అవన్నిటినీ అతను 30 శ్లోకాల్లో చెప్పేశాడనమాట, అంటే సంక్షిప్తంగా. అంటే నాకు ఇలా అన్ని ధ్యానంలో కనిపించాయి అన్ని ఘట్టాలు అని. ఇప్పుడు ఆ ఒక్కొక్క ఘట్టం చెప్పాలంటే ఇవన్నీ చాప్టర్ పేర్లు అనుకోండి. సో ఈ ఒక్కొక్క ఘట్టానికి ఇంకా చాలా విస్తృతంగా వర్ణనం అనేది మనకు మొదలవుతుంది. సో ఈ శ్లోకాలు కూడా చదువుకోవడానికి ఎంతో మనోహరంగా ఉంటాయి. యాక్చువల్లీ పాడవచ్చు మనం, 30 శ్లోకాలు మొత్తం రామాయణం ఉంటుంది. కానీ ఇప్పుడు అది పాడితే మరి మీరందరూ మీ దగ్గర శ్లోకాలు లేవు కనుక మనం ఫాలో అవ్వలేరు. అందుకే మనం డైరెక్ట్గా నేను ఫాస్ట్గా ప్రయత్నిస్తాను ఈ 30 శ్లోకాల యొక్క తాత్పర్యాన్ని అంటే అర్థాన్ని మీకు తొందరగా తెలియజేయడానికి. అంటే ఒక 10 నిమిషాల్లో మనం మొత్తం రామాయణాన్ని సంక్షిప్తంగా చూడబోతున్నాం అన్నమాట. సో ఇప్పుడు రాముడి యొక్క గొప్పతనాన్ని, ఆయన జన్మ గురించి, ఆయన శక్తి సామర్థ్యం గురించి, ఎలా అతను ఎంతో వినయపూర్వకంగా తన యొక్క గురువులతో పెద్దలతో వ్యవహరించారు, అందరూ ఆయన్ని ఎలా ప్రేమపూర్వకంగా ఆయనతో వ్యవహరించారు, భగవంతుడి యొక్క క్షమాగుణం, ఇలా ఎన్నో భగవంతుడి యొక్క గుణాలని వర్ణిస్తూ ఈ రామాయణాన్ని రచించాడు వాల్మీకి ముని. సో ఎలా మొదలవుతుందంటే మనం చూసాము, జన్మ తర్వాత విశ్వామిత్రుడు వచ్చి దాని తర్వాత ఆయన్ని తీసుకొని వెళ్తారు, దాని తర్వాత తాటకును వధించిన తర్వాత జానకి దేవితో అంటే సీతాదేవితో వివాహం జరుగుతుంది. ఆ వివాహం జరిగే సమయంలో శివధనుస్సును విరుస్తారు. ఆ శివధనుస్సు విరిసిన తర్వాత తిరిగి వెళ్ళే సమయంలో పరశురాముడితో ఒక ఘటన జరుగుతుంది. దాని తర్వాత దశరథ మహారాజు రాముడిని యువరాజుగా ఘోషించి పట్టాభిషేకం చేయాలనుకుంటారు. అదే సమయానికి కైకేయి తన యొక్క ఈ యొక్క రాముడి అభిషేకానికి అడ్డుకుంటుంది, మరియు రాముడిని తన వరం ద్వారా వనవాసానికి పంపించేస్తుంది. తర్వాత దశరథుడు ఇంకా శోకంలో, రాముడు విడిచి వెళ్ళిపోయాడు వనవాసానికి అనే శోకంలో మునిగి ఇంకా ఈ యొక్క పరలోకానికి ఆయన విచ్చి వెళ్ళిపోతాడు. అంటే శరీరాన్ని త్యాగం చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత ఆ సమయంలో ఇలాంటి ఘట్టంలో ఇంకా మొత్తం అయోధ్య అంతా శోకంలో మునిగి ఉన్నప్పుడు అక్కడికి తిరిగి వస్తాడు భరతుడు. ఇంకా ఇక్కడ రాముడు వెళ్ళిపోతాడు. రాముడు వెళ్ళిపోయిన తర్వాత అయోధ్యకి వది విడిచి గుహుడి దగ్గరికి వెళ్తాడు. ఆ గుహుడికి తన యొక్క కృపను ప్రసాదిస్తాడు. దాని తర్వాత గంగానదిని దాటి భరద్వాజ ఋషిని కలిసి దాని తర్వాత చిత్రకూట వెళ్తారు. ఆ చిత్రకూటలో భరద్వాజ ముని యొక్క ఆదేశానుసారంగా నివసిస్తారు. అక్కడ వాస్తుశాస్త్ర అనుసారంగా పర్ణకుటీరాన్ని తయారు చేసుకుని అక్కడ చిత్రకూటంలో ఉంటారు కొన్ని రోజులు. ఆ సమయంలో భరతుడు తిరిగి వచ్చిన తర్వాత అయోధ్యానికి అన్ని విషయాలు తెలుసుకొని ఆయన రాముడిని తీసుకొని వస్తానని అయోధ్య వాసుల్ని రాణులందరినీ తీసుకొని ఆ చిత్రకూట ప్రదేశానికి, రాముడు నివసిస్తున్న చిత్రకూట ప్రదేశానికి చేరుకుంటారు. రాముడికి తన యొక్క నమస్కారాలు అర్పిస్తూ ఈ యొక్క రాముడికి వినిపించుకుంటాడు. దాని తర్వాత దశరథుడు అంటే తన తండ్రి పరలోకానికి వెళ్ళిపోయాడనే విషయాన్ని తెలియజేస్తారు. దాని తర్వాత రాముడు కూడా అంతిమ అబ్లేషన్స్ అంటారు, దశరథుడి కోసం ఆ తర్పణాన్ని చేసుకుంటాడు. దాని తర్వాత ఆయన తిరిగి పంపించేస్తాడు భరతుడికి తన పాదుకల్నిచ్చి. అప్పుడు భరతుడు ఆ పాదుకల్ని భగవంతుడు రాముడి యొక్క భగవంతుడు రాముతో సమానంగా ఆదరించి సత్కరించి సమ్మానించి ఆ రాముడి తరఫున ఆయన నందిగ్రామంలో నివసిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో ఇక్కడ రాముడు దండకారణ్యలో విరాధ అనే ఒక రాక్షసుణ్ణి చంపేస్తాడు. దాని తర్వాత సరభంగ ఋషిని కలుస్తాడు, సుతీక్ష్ణ ఋషిని కలుస్తాడు. దాని తర్వాత సీతాదేవి అనసూయను కలుస్తుంది. దాని తర్వాత ఆమె అనసూయ సీతాదేవి ఈజ్ మీటింగ్ అనసూయ అండ్ ఆఫరింగ్ శాండల్వుడ్, ఇంకా చందనాన్ని కూడా అర్పిస్తుందంట. తర్వాత రాముడు హరే కృష్ణ, కొద్దిగా బ్రేక్ అయినట్టుంది ఇంటర్నెట్ వల్ల. తర్వాత రాముడు అగస్త్య మునిని కలుస్తాడు, జటాయుని కలుస్తాడు. కొద్దిగా కరెంట్ పోయిందండి ఇక్కడ, అందుకే కొంచెం నెట్ బ్రేక్ అవుతుంది. మీకు క్లియర్గా ఉంది కదా? మళ్ళీ వచ్చేసింది కరెంటు. హరే కృష్ణ, మీకు క్లియర్గా వినిపిస్తుంది కదా? సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ. సో నేను కంటిన్యూ చేస్తాను మరి. సో దాని తర్వాత హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, క్లియర్గా ఉందంటున్నారు. సో రాముడు అగస్త్యముని కలుస్తాడు, జటాయును కలుస్తాడు, దాని తర్వాత అక్కడ నుంచి పంచవటికి వెళ్తారు మెల్లిగా, అంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది స్టోరీ మొత్తం. అక్కడ శూర్పణక వస్తుంది, శూర్పణక వచ్చిన తర్వాత ఆమెతో వివాదం జరుగుతుంది, దాని తర్వాత అక్కడ లక్ష్మణుడు ఆమె యొక్క ముక్కు చెవి కోసేస్తారు, దాని తర్వాత కరదూషణ త్రిశర అనే వాళ్ళ రాక్షసుల్ని 14,000 రాక్షసుల్ని ఒంటి చేత్తో చాలా తక్కువ సమయంలో రాముడు ఒక్కడే చంపి పారేస్తాడు. దాని తర్వాత ఆ విషయాన్ని తెలిసిన తర్వాత రావణాసురుడు మరిచను తీసుకుని వస్తాడు, సీతాదేవిని అపహరిస్తాడు. ఆ మరిచుడు అదే బంగారు జింక రూపంలో వెళ్ళి ఆ ఘటన జరుగుతుంది. దాని తర్వాత రాముడు ఎంతో విలపిస్తాడు ఈ విషయం తెలిసి, సీతాదేవిని అపహరించుకుని వెళ్ళిపోయాడు రాముడు అని. దాని తర్వాత ఇంకా విలపిస్తాడు జటాయు, ఆ గరుడరాజు జటాయు చనిపోతాడు, తన సీతను రక్షించడానికి అతను తన ప్రాణాలు కోల్పోయాలనే విషయాన్ని తెలిసి రాముడు ఇంకా విలపిస్తాడు. దాని తర్వాత ఇంకా ముందుకు వెళ్తాడు, సీతను వెతుక్కుంటూ కబంధ అనే రాక్షసుని చంపేస్తాడు. దాని తర్వాత పంపా నది తీరానికి వెళ్ళి అక్కడ శబరిని కలుస్తాడు, దాని తర్వాత హనుమంతుడిని కలుస్తాడు. హనుమంతుడు ద్వారా అతను వెళ్ళి ఋషముఖ పర్వతంలో సుగ్రీవుడితో అతని యొక్క స్నేహపూర్వకమైన సంబంధం స్థాపన జరుగుతుంది. అక్కడ వాళ్ళిద్దరూ వారి యొక్క బాధలను చర్చించుకుంటారు. దాని తర్వాత వాలి సుగ్రీవు యొక్క యుద్ధం జరుగుతుంది, అందులో వాలిని రాముడు చంపేస్తాడు. దాని తర్వాత సుగ్రీవుడికి ఆ రాజ్యాన్ని ఇచ్చి ఆ యొక్క కిష్కింద రాజ్యానికి రాజుగా స్థాపిస్తాడు. దాని తర్వాత 4 నెలల పాటు అక్కడ ఇది జరుగుతుంది, మన ఇప్పుడు జరుగుతున్న చతుర్మాసం. సో ఇప్పుడు జరుగుతుంది కదా వర్షాకాలం, చతుర్మాసం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అది సరైన సమయం కాదు కనుక అక్కడే విలపిస్తూ రాముడు ఒక చోట ఉంటాడు. ఆ చోటు కూడా ఇప్పుడు కూడా మనకు ఉంది, హంపీలోకి వెళ్తే మీరు హంపీ దగ్గర ఉన్న కిష్కింద క్షేత్రానికి వెళ్తే మీకు కనిపిస్తుంది ఇవన్నీ ఘట్టాలు జరిగిన ప్లేస్ అంతా అక్కడ ఉన్నాయి ప్లేసెస్ అన్ని. సో దాని తర్వాత ఈ 4 మాసాలు సమాప్తమైన తర్వాత ఈ సుగ్రీవుడు అందరూ మా వానరులందరినీ సేకరించి దాని తర్వాత సీతాదేవిని వెతకడానికి అనేసి పంపిస్తారు 4 వైపులా. దాని తర్వాత మనకు తెలిసిన విషయం ఏంటంటే రాముడు తన యొక్క ఉంగురాన్ని హనుమంతుడికి ఇస్తాడు. ఆ హనుమంతుడు వాళ్ళందరూ వెళ్ళి దక్షిణం వైపు అక్కడ వాళ్ళకి కల్పిస్తుంది, అక్కడ రిక్షబిల్ల అనే ఒక గుహం, ఆ గుహం ఉంటుంది, పెద్ద గుహం ఉంటుంది, అంటే కేవ్ అంటే గుహ అంటారు కదా గుహం. ఆ గుహం లోపలికి వెళ్ళిపోతారు వీళ్ళందరూ. దాని తర్వాత అక్కడ ఒక ఆశ్చర్యవంతమైన విషయాలు జరుగుతాయి, ఆశ్చర్యజనకమైన విషయాలు. దాని తర్వాత బయటికి వస్తారు, సంపాతి జటాయి యొక్క అన్నయ్యని కలుస్తారు సంపాతిని. దాని తర్వాత హనుమంతుడు మహేంద్ర పర్వతం పైనకి ఎక్కి దాని తర్వాత సంపాతి చెప్పిన అనుసారంగా ఆయన ఒక జంప్, ఆయన గాల్లోకి ఎగురుతాడనమాట. అక్కడ నుంచి ఆయన మొత్తం ఈ యొక్క సముద్రం పైనుంచి వెళ్తాడు. ఆ సముద్రం పైనుంచి వెళ్ళేటప్పుడు మధ్యలో మైనక పర్వతాన్ని కలుస్తాడు, దాని తర్వాత ఇంకొక రాక్షసిని, ఎవరైతే ఆ ఛాయ మన హనుమంతుడి యొక్క ఛాయతో ఆయనను బంధించాలని ప్రయత్నిస్తుందో ఆ యొక్క రాక్షసిని చంపి సింహిక చంపేసి తర్వాత ఆ లంకలోకి ప్రవేశిస్తాడు. దాని తర్వాత లంకలోకి ప్రవేశించిన తర్వాత రావణుడి యొక్క మహల్లో కూడా ప్రవేశిస్తాడు, అక్కడ పుష్పక విమానాన్ని కూడా దర్శిస్తాడు. దాని తర్వాత అశోకవనానికి వెళ్ళి అక్కడ సీతను దర్శనం చేసుకుంటాడు, ఆ సీతకు ఉంగరాన్ని ప్రసాదిస్తాడు, ఏ రాముడు ఇచ్చిన ఉంగరాన్ని. దాని ద్వారా సీత గుర్తిస్తుంది ఇది రాముడు, ఈ హనుమంతుడు రాముడి యొక్క దూత అనేసి. దాని తర్వాత ఆ సీత ఇంకా రాక్షసులు ఉంటారు కదా రాక్షసులు, వాళ్ళందరితో జరిగే సంవాదం ఎలా, అప్పుడు సీతాదేవిని రాక్షసులు ఎంతో ఆమెకు బాధ కలిగించాలని చూస్తే అప్పుడు త్రిజాత అనే ఒక రాక్షసి ఆమెకు చెప్తుంది సీతాదేవికి, ఆమెను ఓదారుస్తుంది. దాని తర్వాత హనుమంతుడు నుంచి ఆ యొక్క ఉంగరం తెలిసిన తర్వాత సీతాదేవి కూడా ఒక ఆమె దగ్గర ఉన్న ఒక వస్తువుని, ఒక విలువైన వస్తువుని హనుమంతుడికి ఇస్తుంది గుర్తుగా రాముడికి ఇవ్వడానికి. దాని తర్వాత హనుమంతుడు అక్కడ ఉన్న అశోక వాటికలో పక్కన ఉన్న చెట్లను కొంచెం ధ్వంసం చేస్తాడు. దాని తర్వాత ఎన్నో రాక్షసులు వచ్చేస్తాయి, రాక్షసులు వచ్చేస్తారు. దాని తర్వాత 5 ముఖ్యమైన సైనికులను, రాక్షస సైనికులను చంపేస్తారు. దాని తర్వాత 7 మంత్రుల యొక్క పుత్రులను మరియు అక్షకుమారుణ్ణి, ఇంకా ఎన్నో ఇలా ఎంతోమంది రాక్షసుల్ని వధించి అక్కడ ఉన్న చాలా వ్యవస్థను నాశనం చేస్తారు. దాని తర్వాత ఆయన్ను బంధిస్తారు, హనుమంతుడిని బంధించి తీసుకువెళ్తారు. దాని తర్వాత నిప్పంటిస్తారు హనుమంతుడి యొక్క తోక, దాని ద్వారా హనుమంతుడు మొత్తం లంకకే నిప్పంటించేసి దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జంప్ చేసి అంటే ఎగిరి తిరిగి ఇటువైపు భారతదేశం ఉన్న దక్షిణ భారతంలో ఉన్న చివరి స్థలం ఎక్కడైతే అంగదుడు ఇంకా మిగతా అందరు వాళ్ళు మిగతా వానరులందరూ ఎదురు చూస్తున్నారు అతని కోసం, జామవంతుడు అంగదుడు మిగతా వాళ్ళందరూ అక్కడ చేరుకుంటాడు. దాని తర్వాత వాళ్ళు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మధ్యలో అంటే ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్ళేటప్పుడే దారిలో ఒక మంచి వనం ఉంటుంది, మన సుగ్రీవుడికి ప్రియమైన వనం, అక్కడికి వెళ్ళి అందులో ఉన్న తేనెనంతా తినేసి అంటే ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటూ ఎంతో ఆనందంతో రాముడి దగ్గరికి వెళ్ళి ఆ రాముడికి సీతాదేవి ఇచ్చిన ఆ యొక్క వస్తువుని ఇచ్చి దాని తర్వాత రాముడు అప్పుడే రాముడికి తెలియజేస్తారు సీతా యొక్క ఎక్కడ సీతాదేవి ఉందనే విషయాన్ని. దాని తర్వాత రాముడు వాళ్ళందరూ వానరసేనతో బయలుదేరతారు, రామసేతుని నిర్మిస్తారు, నల అనే ఒక వానరుడు నిర్మిస్తాడనమాట. దాని తర్వాత రాముడు విభీషణుడు కలుస్తాడు, విభీషణుడు వచ్చి రాముడికి శరణాగతుడు అవుతాడు. ఆ విభీషణుడి యొక్క సహాయం ద్వారా ఇంద్రజిత్తుని చంపేస్తారు. దాని తర్వాత కుంభకర్ణుని కూడా చంపేస్తాడు రాముడు. దాని తర్వాత మేఘనాథుని, ఇంకా మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తుడు, మేఘనాథుడు కుంభకర్ణుని చంపేసిన తర్వాత రావణుడిని కూడా వధించేస్తారు. దాని తర్వాత రాముడు సీతాదేవిని తీసుకొని తిరిగి వెళ్ళిపోయే కన్నా ముందు విభీషణుడిని అక్కడ రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఒక్క సెకండ్ అండి. సో దాని తర్వాత దాని తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత తిరిగి పుష్పక విమానంలో రాముడు అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి తిరిగి అయోధ్యకు వచ్చేస్తారు. దాని తర్వాత అక్కడ భరతుడిని ముందుగా కలుస్తారు. దాని తర్వాత రాముడి పట్టాభిషేకం జరుగుతుంది. దాని తర్వాత రాముడు తన రాజ్యాన్ని ఏలుతాడు, రామరాజ్యం. దాని తర్వాత రామరాజ్యం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత సీతాదేవిని వాల్మీకి ఆశ్రమానికి పంపిస్తాడు. దాని తర్వాత జరిగేవన్నీ ఇప్పుడు ఉత్తరాఖండలో వర్ణించబడతాయి, అవి తర్వాత వర్ణించబడతాయనేసి ఇక్కడ రాశారనమాట. సో ఈ విధంగా మొత్తం రామాయణం అంతా 30 శ్లోకాల్లో వాల్మీకి మహర్షి వర్ణిస్తారనమాట. ఇప్పుడు మనము ఈరోజు టాపిక్ మనం యాక్చువల్లీ నేను పెట్టిన టైటిల్ రవకుశ రామచంద్రుని కలిశారు అని, ఎలా కలయిక జరుగుతుందనే విషయాన్ని చూద్దామంట. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఇంకా విస్తృతంగా దీని గురించి ఉత్తరాఖండలో వస్తుంది. కానీ ఇక్కడ మనకు స్టార్టింగ్, ఇప్పుడు రామాయణం స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ లవకుశల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట రామాయణం. మనం అనుకుంటాం లవకుశలు లాస్ట్కి వస్తారని, కానీ స్టార్టింగ్లోనే లవకుశల ద్వారా స్టార్ట్ అవుతుంది. వాళ్ళు రామాయణం, వాళ్ళు ఎలా రామాయణాన్ని పాడతారో అదే మనకు వాల్మీకి మహర్షి వర్ణిస్తాడనమాట. అదేవిధంగా తర్వాత మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వస్తారనుకోండి, వాళ్ళ యొక్క స్టోరీ జరుగుతుంది. సో మనం ఇప్పుడు లాస్ట్ అధ్యాయం ఈరోజుది 4వ అధ్యాయాన్ని చర్చించుకుందామంట. లవకుశలు ఎలా రాముణ్ణి కలుస్తారు, అది చూడమని ఇస్తారు. కరెక్ట్, నాకు అది గుర్తుకు రాలేదు పేరు. థ్యాంక్ యూ. ప్రాప్త రాజస్య రామస్య వాల్మీకిర్ భగవాన్ ఋషి చకార చరితం కృత్స్నం విచిత్ర పదమాత్మవాన్. సో ఇలా వాల్మీకి మహర్షి ఆ బ్రహ్మదేవుడి యొక్క కృప ద్వారా ఆయన ధ్యానంలోనే మొత్తం దర్శించుకుంటున్నాడు రామాయణాన్ని. సో ఈ మొత్తం రామాయణాన్ని అంతా ఎంతో బాగా రచించేశాడు. సో ఎంత అద్భుతమైన శబ్దాల్ని ఉపయోగించి ఈ రాముడి యొక్క చరిత్రను రచించారో చాలా గొప్పగా రచించారని ఇక్కడ రాశారనమాట. అదే ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. ఇంకొక విషయం అర్థమేమవుతుందంటే ఆ సమయంలోనే రాముడు పరిపాలిస్తున్నాడు రామాయణాన్ని, అంటే రామాయణం రచించిన సమయంలో రాముడి పరిపాలన జరుగుతుంది. ఇది లైవ్ అనమాట, లైవ్ కామెంటరీ అన్నట్టు చెప్పాలంటే. సో ఎలా ఎంత ఎన్ని శ్లోకాల్లో రచించారంటే 24,000 శ్లోకాల్లో రచించారు. సుమారుగా 500 అధ్యాయాలు, 6 స్కందాల్లో ఉంటుంది. ఇంకా 7వ స్కందం సపరేట్గా ఉత్తరాఖండ, అది కాకుండా. ఎందుకు సపరేట్గా మెన్షన్ చేశారంటే ఈ ఉత్తరాఖండలో అన్నిటికన్నా అన్ని కాండాల్లో ముఖ్యమైన కాండ ఉత్తరాఖండ అంట. ఎందుకంటే అక్కడ రాముడి గొప్పతనాన్ని, ఆయన ఒక రామరాజ్యాన్ని విస్తృతంగా వర్ణించారన్నమాట, అందుకనే. సో నెక్స్ట్ ఇది మళ్ళీ అశ్వమేధ యజ్ఞం జరిగే కన్నా ముందు ఈ రచన జరిగింది రామాయణది, మనం ముందే చర్చించుకున్నాం కదా. సో ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉత్తరాఖండలో జరిగిపోయే విషయాలు కూడా ఇప్పుడే చర్చిస్తారనమాట, అంటే రచిస్తారు, రచన అనేది జరుగుతుంది. ఇదంతా రచించిన తర్వాత వాల్మీకి, అంటే వాల్మీకి మహర్షి రామాయణాన్ని మొత్తం రచించేశారనమాట ఉత్తరాఖండ వరకు. ఇప్పుడు దాని తర్వాత మరి ఇంత రచన జరిగిన తర్వాత ఇప్పుడు ఆలోచిస్తున్నాడు వాల్మీకి మహర్షి, దీన్ని మరి అందరికీ ప్రచారం ఎవరు చేస్తారు, దీన్ని ఎవరికి నేను నేర్పించాలి ఈ రామాయణాన్ని, ఎవరికి నేర్పిస్తే వారు సరిగ్గా అందరికీ ప్రచారం చేయగలరు, అసలైన సరైన యోగ్య శిష్యులు ఎవరు ఇవి నేర్చుకోవడానికి, నేను ఎవరికి నేర్పించాలని ఆలోచిస్తున్నప్పుడు అక్కడికి లవకుశలు ఇద్దరు వస్తారన్నమాట. వాళ్ళు అంటే ఒక ఋషి మునులే ఒక్క లాగానే వేషం వేసుకొని ఉన్నారు. వాళ్ళు వచ్చి మునిపుత్రుల లాగా కనిపిస్తున్నారు, కానీ వాళ్ళు మునిపుత్రులు కాదు, రామచంద్రుడి యొక్క పుత్రులు. కానీ అక్కడికి వచ్చి ఇప్పుడు వాల్మీకి మహర్షి యొక్క పాదస్పర్శన చేసుకొని ఆయనకు నమస్కారం, పాదాభివందనం చేసుకొని అక్కడ కూర్చున్నారంట. అప్పుడు వాల్మీకి మహర్షి ధ్యానం చేసుకుంటున్నాడు నారాయణుడి పైన, ఎవరికి దీన్ని ఈ యొక్క రామాయణాన్ని వినిపించాలి, నేర్పించాలి అని. దాని తర్వాత ఆయన ముందు కనిపిస్తారు లవకుశలిద్దరు. వాళ్ళిద్దరూ ధర్మాన్ని ఎరిగిన వాళ్ళు, అంతేకాకుండా వారి ఇద్దరికి ఎంతో మధురమైన కంఠం ఉందంట, ఎంతో మధురమైన కంఠం ఉందంట వాళ్ళిద్దరికి, లవకుశలకి. వాళ్ళిద్దరూ కూడా తన ఆశ్రమంలోనే నివసిస్తున్నారు ఆయన శిష్యులుగానే, ఇంకా వారికి ధర్మం అనేది తెలుసు అంట. అంతేకాకుండా ఆయనకి ఏం గమనించారంటే లవకుశలు ఇద్దరికీ ఎంతో తెలివి ఉంది. ఈ మొత్తం వేదాలన్నింటినీ వాళ్ళు ఆల్రెడీ చదివేశారు, వేదాలు వేదాంగాలను వాళ్ళు మొత్తం వాళ్ళకి కంఠస్థం అయిపోయి వీటిని సరిగ్గా వాటి అర్థాన్ని కూడా తెలుసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ వాల్మీకి రామాయణం ద్వారా వేదాల్లో ఉన్న సారాన్నంతా మనకి ఇక్కడ మనందరికి ప్రజలకు సామాన్య ప్రజలందరికీ తెలియజేయబోతున్నారు వేదాల సారాన్ని. సో వేదాలన్నీ తెలిసిన వాళ్ళు ఉండాలి. సో లవకుశలు ఆల్రెడీ అన్ని వేదాలు నేర్చేసుకున్నారంట. అందుకనే ఈ రామాయణాన్ని ఈ లవకుశలు సరైన యోగ్య వ్యక్తులు, ఈ రామాయణాన్ని నేను వీరికే నేర్పిస్తాను, నేను ఎలాగైతే రచించాను. కావ్యం రామాయణం కృష్ణం సీతాయశ్చరితం మహత్ పౌలస్త్యావదమిత్యేవ చకార చరితవ్రతః. సో ఇందులో ఒక ముఖ్యమైన సారం కూడా మనం చూస్తాము. రామాయణంలో ఒక విషయం ఉంది, విశేష స్థాయిలో చర్చించుకుంటాము. ఏంటంటే ఇది కావ్య రూపంలో ఉంది రామాయణం, కానీ ఇది గొప్ప కావ్యం రామాయణం అనేది ఇప్పుడు రచించాను. ఇందులో రెండు ముఖ్యమైన విషయాలంట. ఒకటి ఏంటంటే సీతాయశ్చరితం మహత్, సీతాదేవి యొక్క మహాచరిత్ర. రాముడి కన్నా ఇక్కడ ముందు ముఖ్యమైన విషయం సీతాదేవి చరిత్ర. ఇంకోటి పౌలస్త్య వదం, ఎలా పౌలస్త్య అంటే పులస్త ఋషి యొక్క పుత్రుడైన, పులస్త ఋషి యొక్క పుత్రుడైన మన రావణుడు అనమాట, ఆయన్ని ఎలా వధించారు, రావణుడిని రాముడు ఎలా వధించాడు, ఇవి రెండు ముఖ్యమైన ఘట్టాలంట. ఇక్కడ రామాయణంలో రెండు ముఖ్యమైన ఘట్టాలంటే ఇవే. ఒకటి మొదటి సీత గురించి చెప్పారు, దాని తర్వాత నెక్స్ట్ రావణాసురుడు గురించి చంపిన విధానం. సో సీతాదేవి భగవంతుడి రాముడికి, మనందరి భక్తులకి, రామభక్తులకి ఆమె మధ్యవర్తి అనమాట. ఆమె ద్వారా మనం రాముని యొక్క కృప కటాక్షలం కాగలమన్నమాట. సో అందుకనే ఇక్కడ వర్ణించారు. అందుకే మనకు శాస్త్రాల్లో ఒక ముఖ్యమైన ఒక శ్లోకం ఉంది, ఈ రామాయణం కానీ మహాభారతం కానీ భాగవతం కానీ. రామాయణం వచ్చేసి అందులో ఎవరి గురించి చర్చించుకుంటారంటే ఒక స్త్రీ గురించి, మహాభారతంలో వచ్చేసి జూదం గురించి, అలాగే భాగవతం వచ్చేసి ఒక దొంగ గురించి. అంటే ఒక వ్యక్తి, మనము ఇది చెప్పారు కదా, పొద్దున్న లేవగానే జూదం గురించి చర్చించుకోవాలి, మధ్యాహ్నం ఒక స్త్రీ గురించి చర్చించుకుంటాము అంటే చర్చించుకోవాలి, ఇంకొకటి రాత్రిపూట పడుకునే కన్నా ముందు ఒక దొంగ గురించి చర్చించుకోవాలి, ఎవరైతే తెలివైన వ్యక్తి ఉంటాడో, బుద్ధివంతుడైన వ్యక్తి ఉంటాడో, ధీమతాం అలా చేస్తారంట. ఈ యొక్క శ్లోకం ఏంటంటే చాణక్య పండిత్ ద్వారా మనకు తెలుస్తుందన్నమాట శాస్త్రాల్లోంచి. ప్రాతర్ధ్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. ఎలా ఒక బుద్ధివంతుడు కాలాన్ని ఎలా గడుపుతాడు, ఒక బుద్ధివంతుడు బుద్ధి ఉన్న తెలివైన వ్యక్తి కాలాన్ని ఎలా గడుపుతాడు, పొద్దున ప్రాతకాలంలో పొద్దున ద్యూత ప్రసంగేన, ద్యూత క్రీడ అంటే గ్యాంబ్లింగ్ మ్యాచ్, ద్యూత ప్రసంగేన ద్యూతం గురించి మాట్లాడుకొని దాని గురించి చర్చించుకుంటాడంట, ఆ విషయం వింటాడంట. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం స్త్రీ ప్రసంగాన్ని వింటాడంట. రాత్రౌ చోర ప్రసంగేన, రాత్రిపూట చోర్ అంటే దొంగ యొక్క ప్రసంగాన్ని ప్రసంగించుకోవడం అంటే చర్చించుకుంటారు. కాలో గచ్చంతి ధీమత, ఇలా కాలాన్ని గడుపుతాడంట. ధీమత అంటే తెలివైన వ్యక్తి అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా ఏంటంటే ద్యూత ప్రసంగం అంటే మహాభారతం, ద్యూతం ఆడతాం కదా అంటే ద్యూతం ఆడతారు కదా మహాభారతం, దాని ద్వారానే మొత్తం మహాభారతం దాని చుట్టూ అది మెయిన్ ఎపిసోడ్ అనమాట, టర్నింగ్ పాయింట్. అలాగే మధ్యాహ్నే స్త్రీ ప్రసంగం, సీతాదేవి ఆమెను అపహరించకపోవడమే రావణుడు, అదొక టర్నింగ్ పాయింట్ అనమాట మొత్తం రామాయణానికి. సో అది మెయిన్ టర్నింగ్ పాయింట్. అలాగే రాత్రో చోర ప్రసంగేన, ఇంకా కృష్ణుడు ఆయన మెయిన్ వెన్నదొంగ కృష్ణుడు వచ్చేసి ఆయన లీలలు మొత్తం భాగవతానికే మెయిన్ సెంటర్ అనమాట. సో అందుకనే ఈ మూడు విషయాలు మనము పొద్దున మధ్యాహ్నం రాత్రి చర్చించుకోవాలి, ఇది సరైన విధానంగా ఒక వ్యక్తి తన సమయాన్ని తెలివైన వ్యక్తి గడుపుతాడని చెప్పారు. సో మనము నెక్స్ట్ రెండు శ్లోకాలు కూడా బాగుంటాయి, చూడు చర్చించుకొని ముందుకెళ్దామంట. పాఠ్యే గేయే చ మధురం ప్రమాణే శ్రీభిరన్వితం జాతిభిః సప్తభిర్ధబద్ధం తంత్రీలయ సమన్వితం రసై శృంగార కారుణ్య హాస్య వీరాభయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతద్ అఘాయతాం. ఇది ఒక మహాకావ్యం, ఎంతో గొప్ప కావ్యం. ఎందుకు అది, మరియు ఈ యొక్క ఇద్దరు లవకుశలు ఎంత బాగా దీన్ని నేర్చుకొని ఎలా దీన్ని పాడారు అనే విషయాన్ని కూడా ఇక్కడ చెప్పారనమాట. పాఠ్యే ఘేయే చ మధురం, ఎంతో మధురంగా వీళ్ళు పాడారంట. ప్రమాణై శ్రీభిరన్వితం. సో ఇక్కడ ఎన్నో వాళ్ళు వీణను తీసుకొని వాళ్ళిద్దరు వీణను వాయించుకుంటూ ఆ వీణకు లయబద్ధంగా ఈ యొక్క గానాన్ని రామాయణం కావ్య రూపంలో ఉన్న రామాయణాన్ని గానం చేస్తున్నారంట. అలా ఇంకా ఎంతో మధురమైన సంగీతంతో ఇలా గానం చేస్తూ ఎన్నో రసాల్ని వాళ్ళు రామాయణంలో ఉన్న ప్రతి రసాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారంట. రసై శృంగార రసం, కారుణ్య రసం, హాస్యరసం, వీర్యరసం, భయానక రౌద్ర రసం, ఇలా అన్ని రకరకాల రసాలని రామాయణంలో ఇవన్నీ రసాలు ఉన్నాయి, అన్ని రసాలని వ్యక్తపరుస్తూ వారు పాడుతున్నారంట సరైన సంగీతంతో ఎంతో మధురంగా పాడుతున్నారంట. ఈ రామాయణం గొప్పతనం ఏంటంటే ఇది వినడానికి మధురంగా ఉంటుందంట, పాడడానికి కూడా మధురంగా ఉంటుందంట. అలాగే ఉచ్చారణ, శ్లోకం ఉచ్చారణ, శ్లోకం రూపంలో మీరు చదువుకోవాలన్నా పాడాలన్నా కూడా మధురంగా ఉంటుందంట. అంతేకాకుండా ఇంకా ఏం చెప్పారంటే ఇక్కడ వారు ఈ సంగీత శాస్త్రం కూడా వాళ్ళకి బాగా తెలుసంట, లవకుశలకి ఎలా వీణను వాయించాలో వాళ్ళకి బాగా తెలుసు. అంతేకాకుండా వాళ్ళకి ఎంతో మధురమైన కంఠం, గంధర్వులకు లాగా, ఇక్కడ గంధర్వులతో పోల్చి చెప్పారనమాట. భ్రాతరు సర్వ సంపన్ను గంధర్వావివ రూపినో, చూడ్డానికి కూడా గంధర్వులు ఎంతో సుందరంగా ఉంటారు, అలాగే ఎంతో సౌందర్యంతో ఉన్న వీరిద్దరు అనమాట. సో వాళ్ళు ఇలా వీణానే ఇక్కడ ఇచ్చారండి, తుంగురు అని ఇవ్వలేదు, డైరెక్ట్ వీణానే రాశారు, మరి పర్వాలేదు. సో మూర్ఛన మూర్ఛన స్థాన కోవిదవ్, వీణను వాయించడం కూడా వాళ్ళకి తెలుసు. దాని తర్వాత మీరు స్థాన, ఇది తౌతు గంధర్వ తత్వజ్ఞౌ మూర్ఛన స్థాన కోవిదౌ భ్రాతరౌ స్వర సంపన్నౌ గంధర్వౌ ఇవ రూపినౌ. సో గంధర్వలాగా గానం చేయడమే కాకుండా వారికి ఆ యొక్క పద్ధతి తెలుసు. అంటే ఇక్కడ స్థాన అంటే మూడు స్థానాల నుంచి మనము పలకాలి, మన సరిగ్గా గానం చేయాలంటే మూడు స్థానాలు, మన ఇక్కడ నోటి నుంచి, కంఠం నుంచి, ఇంకా ఇక్కడ హృదయం నుంచి సరిగ్గా ఒక విధంగా ఎలా పాడితే సరిగ్గా పాడగలము ఆ విషయంలో వాళ్ళు బాగా ఆ విషయాన్ని తెలిసిన వాళ్ళు అందులో ప్రవీణులని ఇక్కడ రాశారనమాట. సర్వసంపన్నం అంటే ఇంకా దానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క శరీరం కూడా ఉందంట. రూప లక్ష్మణ సంపన్నం, అలా వాళ్ళ రూపము ఆ భగవంతుడి రాముడి లాగానే డిట్టో వాళ్ళలాగానే అంటే ఆయన లాగానే కనిపిస్తారంట. బింబౌ రామ దేహాత్తాపరవు. సో వారి యొక్క ఎంతో మధురమైన కంఠాలు ఉండడమే కాకుండా ఇద్దరు రాముడి యొక్క పుత్రులు కనుక ఆ రాముడి యొక్క లక్షణాలు వాళ్ళ యొక్క రూపంలో కనిపిస్తున్నాయంట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఇద్దరు రాకుమారులు చెప్పాలంటే లవకుశులు, కానీ ఇప్పుడు మునిపుత్రుల వేషంలో ఉన్నారన్నమాట. కానీ వీళ్ళకి ఇప్పుడు మొత్తం జ్ఞానం అనేది తెలుసు, ఎంతో జ్ఞానవంతులు మరియు ఎంతో తెలివైన వారు, బుద్ధిమంతులు, ఎంతో అదృష్టవంతులు. ఇలా శబ్దాల గురించి, కావ్యాల గురించి కూడా సంపూర్ణ జ్ఞానం తెలిసిన వారు ఈ మొత్తం రామాయణాన్ని అంతా కంఠస్థం చేసేసుకున్నారంట. మొత్తం రామాయణాన్ని అంతా లవకుశులిద్దరూ కంఠస్థం చేసేసుకున్నారు. దాని తర్వాత ఎలా ఈ రామాయణాన్ని పాడాలో తెలుసుకొని ఋషులు మునుల మధ్యలో దాన్ని పాడి వినిపించారంట కూడా. సో ఇప్పుడు కథ మొదలవుతుంది. ఒకసారి ఇలా వాళ్ళు పాడడం స్టార్ట్ చేశారు, ఇంకా పాడుతూ పాడుతూ వెళ్తున్నారు. సో వన్స్ అపాన్ ఎ టైమ్, ఒకనొకప్పుడు లవకుశులిద్దరూ ఇలా ఈ రామాయణాన్ని పాడుతూ పాడుతూ ఒక పెద్ద ఋషి సమూహంలో పాడుతున్నారంట. ఇది ఎక్కడ జరిగిందంటే, మొత్తంగా చెప్పాలంటే ఇది అశ్వమేధ యజ్ఞం అనేది శ్రీరాముడు చేస్తున్నాడు. ఇది ఈ ఘట్టం అనేది మళ్ళీ మనం ఉత్తరాఖండలో చూస్తాం అన్నమాట. సో శ్రీరాముడు ఆ అశ్వమేధ యజ్ఞం చేయడానికి అది పెద్ద ఆయోజన ఉంటుంది, దానికి పెద్ద నిర్మాణం, ఎంతోమంది వస్తారు, అది పెద్ద సంబరం, పెద్ద ఉత్సవం అనమాట. అందులో ఎంతోమంది ఋషిమునులు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఆ సమూహంలో, ఎంతో గొప్ప ఋషిమునుల సమూహంలో వాళ్ళు లవకుశులు వెళ్ళి ఈ గానం చేస్తారనమాట రామాయణాన్ని. సో ఇలా గానం చేసే సమయంలో తచ్చుత్వా మునయః సర్వే భాష్ప పర్యాకులేక్షణ సాధు సాద్వితి తావూచు పరం విస్మయం ఆగతాః. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అలా విన్నవాళ్ళు తచ్చుత్వా మునయః, ఆ మునులందరూ ఆ రామాయణాన్ని విని లవకుశుల దగ్గర నుంచి వాళ్ళందరి సర్వే భాష్ప కళ్ళల్లోంచి నీళ్లు కారాయంట. అంటే అంత వాళ్ళు మొత్తం మునిగిపోయారనమాట రామాయణం వినడంలో. వాళ్ళందరూ ఎంతో ఆనందపడి సాధు సాధు వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా చాలా బాగా మీరు రామాయణాన్ని పాడారని ఎంతో ఆనందాన్ని ఆశ్చర్యాన్ని ఒకేసారి వ్యక్తం చేశారంట. వ్యక్తం చేయడమే కాకుండా వాళ్ళందరూ ధర్మాన్ని ఎరిగిన వాళ్ళందరూ ఈ లవకుశులు పాడేది వేదశాస్త్రాలకు ఎంత సారాన్ని, ఆ రామాయణాన్ని, భగవంతుడు రాముడి చరిత్రను ఎంత బాగా వర్ణించారు అనే విషయాన్ని వాళ్ళు గ్రహించి, ఇది గొప్ప కావ్యరచన, మీరు దానికి గొప్పగా ఇంకా గొప్పగా పాడారు అని వాళ్ళను ప్రోత్సహిస్తూ వాళ్ళందరినీ వాళ్ళకి ఇద్దరికి ఉత్సాహంకో వాళ్ళకి ఉత్సాహాన్ని పెంపొందిస్తూ ఎన్నో వాళ్ళని ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చారు వాళ్ళకి. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఘట్టాలు ఏవైతే వర్ణన జరుగుతుందో లవకుశుల ద్వారా, అవన్నీ ఎప్పుడో జరిగిపోయిన ఘట్టాలైనా సరే ఇప్పుడు వాళ్ళ ముందు కళ్ళ కద్దినట్టుగా కనిపిస్తున్నాయంట, జరుగుతున్నట్టుగా. సో ఈ విధంగా లవకుశులు ఆ యొక్క మొత్తం వాతావరణాన్ని అంతా రాముడి యొక్క చరిత్రలో వాళ్ళందరూ మగ్నమైపోయేలా చేశారనమాట, మునిగిపోయారనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. దాని తర్వాత వాళ్ళందరూ ఈ యొక్క విశేష గానాన్ని విని వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇది ఎందుకు గొప్ప రచన, అంతేకాదు వీళ్ళు ఎంతో గొప్పగా పాడారనేసి వాళ్ళందరూ ఇప్పుడు ఏదైనా మనం ఎంతో ఆనందంతో లేచి నిలబడ్డారంట. ఆ రామాయణాన్ని విని లేచి నిలబడి ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్, శభాష్ నువ్వు చాలా బాగా పాడావు అని ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఆశీర్వాదంతో పాటు వారు ఒక్కొక్క ఋషిమునులు లేచి ఒక్కొక్క గిఫ్ట్ ఏమంటాం తెలుగులో, ఒకరు గిఫ్ట్ ఏమంటామండి తెలుగులో, సింపుల్ వర్డే కానీ గుర్తుకు రావట్లేదు టైంకి, పర్వాలేదు. బహుమతి, థ్యాంక్ యూ. సో బహుమతి, వాళ్ళు బహుమతి రూపంలో, వాళ్ళు ఇప్పుడు సాధువులు మునులు కాబట్టి వాళ్ళ దగ్గర పెద్ద వస్తువులు ఏమి ఉండవు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నవి కూడా బహుమతులుగా ఇస్తున్నారనమాట. ఆ బహుమతులు అంటే ఇక్కడ ఎలా ఇస్తున్నారంటే, ఒక సాధు అంటే ఎంతో పెద్ద ముని, ఫేమస్ ముని, లేచి బార్క్ గార్మెంట్స్ అంటే ఇప్పుడు వాళ్ళు మునిపుత్రులు కూడా, వాళ్ళు కూడా మునిపుత్రులే కనుక వాళ్ళు ధరించడానికి చెట్టుతో తయారు చేసిన వస్త్రాలని వాళ్ళకి ఇచ్చారనమాట బహుమతిగా. ఇంకొకరు ఏం బహుమతి ఇచ్చారంటే, జింక చర్మం, జింక చర్మం కూర్చోవడానికి కావాల్సిన జింక చర్మాన్ని వాళ్ళు బహుమతిగా ఇచ్చారంట. ఇంకొకరు ఆ బ్రాహ్మిన్ థ్రెడ్ ఉంటుంది కదా, మనం ఏమంటాం దీన్ని, జంజం, అది కూడా వాళ్ళకి గిఫ్ట్గా బహుమతిగా ఇచ్చారంట. అలాగే కొంతమంది ఇంకొక ఋషిముని లేచి అతనికి కమండులు గిఫ్ట్గా ఇచ్చారంట. ఇంకొకతను మౌంజీ అనే విషయాన్ని ఇచ్చారంట, అది మనకి ఏందో తెలీదు, ఇంగ్లీష్లో ఉంది. ఇంకొకరు కోపిని ఇచ్చారంట, ఇంకొకరు ఒక కూర్చోవడానికి మంచి ఆసన ఇచ్చారంట, ఇంకొకరు గొడ్డలు ఇచ్చారంట. అంటే ఇప్పుడు మీరు యజ్ఞం చేయడానికి చెట్లు కొట్టాల్సి వస్తుంది కదా, కొట్టి చెక్క తీసుకొని రావాల్సి వస్తుంది కదా, దానికోసం గొడ్డలు ఇచ్చారంట ఇంకొకరు. ఇంకొకరు కషాయ వస్త్రాన్ని ఇచ్చారంట ధరించడానికి. ఇంకొకరు చెట్టు యొక్క అది బార్క్ని ఇచ్చారంట. ఇంకొకరు వచ్చేసి వారి యొక్క జుట్టుని కట్టుకోవడానికి ఒక రిబ్బన్ లాంటిది అది ఇచ్చారంట. ఇంకొకరు వచ్చేసి వారి దగ్గర ఉన్న యజ్ఞంలో ఉపయోగించుకోవడానికి వాళ్ళు వాళ్ళ దగ్గర చెక్కలు ఉంటాయి కదా, వాటిని బంది కట్టడానికి ఒక రోప్ని ఇచ్చారనమాట. సో ఇలా ఒక్కొక్కరు, ఇంకా ఒకరు మంచి ఆసనం ఇచ్చారంట, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చారంట. సో ఇలాంటి సమయంలో ఏం జరుగుతుందంటే, ఆయుషం అపరే ప్రాహుర్ మూఢ తత్ర మహర్షి, వాళ్ళందరూ ఆశీర్వదించారంట, మీరు చిరకాలం ఇంకా ఎన్నో ఏళ్ళు ఇలా బతికి ఉండాలి అని మంచిగా మంచి ఆశీర్వాదాలను వాళ్ళందరూ ఋషుల మునిల నుంచి లవకుశులు సేకరించారనమాట. సో ఈ విధంగా ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారంట, ఎంత బాగా వాళ్ళు ఈ యొక్క రచన చేశారు అనేది. దీని తర్వాత అభిగీతం ఇదం గీతం సర్వగీతేషు కోవిదౌ ఆయుష్యం పుష్టి జనకం సర్వశ్రుతి మనోహరం. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ ఋషులందరూ అంటున్నారంట, ఓ మీ ఇద్దరు లవకుశులు ఉన్నారు, మీరు పాడే రామాయణం ఎవరైనా విన్నారంటే వాళ్ళ ఆయువు పెరుగుతుంది. వాళ్ళ ఆయువు పెరగడమే కాదు, వాళ్ళకి ఎంతో నరిష్మెంట్, ఆ భగవంతుడి యొక్క విషయం గురించి తెలుసుకొని ఆ పోషణ, భగవతత్వం విషయం పైన పోషణ కలుగుతుంది. అలాగే ఇది ఎంతో మధురంగా మీరు పాడుతున్నారు, ఇందులో ఎంతో మధురంగా దీన్ని వర్ణించారని కూడా వాళ్ళని పొగుడుతున్నారనమాట. ఇలా సందర్భంలో, ఇలా జరుగుతున్న ఘట్టంలో మధ్యలో అక్కడికి అప్పుడు ఎవరు చూస్తారంటే, ఇది జరిగే సంభాషణ ఇదంతా ఎవరు చూస్తారంటే, రాముడి యొక్క తమ్ముడైన భరతుడు అక్కడికప్పుడు వస్తాడనమాట. భరతుడు చూస్తాడు వీళ్ళిద్దరు లవకుశులు ఇంత బాగా రామాయణాన్ని పాడుతున్నారని, వెంటనే వెళ్ళి రాముడికి చెప్పేస్తారనమాట, సందేశాన్ని ఇస్తారు. రాముడికి చెప్తే రాముడు అంటాడు, వెంటనే వాళ్ళని తీసుకుని రా మన రాజమహల్కి, నేను వినాలనుకుంటున్నానని. సో వెంటనే భరతుడు చెప్తారనమాట, వాళ్ళందరూ ఎంతో ఎక్కడెక్కడో వాళ్ళు పాడుతూ ఉన్నారు మన అయోధ్యలో, ఎంతో ఋషిమునులు కూడా వాళ్ళని పొగుడుతున్నారు అంటే, వెంటనే రాముడు అంటాడు అది వినగానే నాకు తీసుకొని రమ్మనేసి. సో అప్పుడు లవకుశల్ని ఇద్దరిని భరతుడు తీసుకొని వస్తాడనమాట. సో అప్పుడు అక్కడ రాముడు పెద్ద సింహాసనం పైన కూర్చొని ఉన్నాడు, ఆయనతో పాటు మంత్రులు ఇంకా ఆయన తమ్ముళ్ళు అందరూ కలిసే ఉన్నారు అక్కడ రాజమహల్లో, అయోధ్యల రాజమహల్లో. సో దాని తర్వాత ఇప్పుడు ఇంకా అశ్వమేధ యజ్ఞం సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ సమయంలో ఈ యొక్క సింహాసనము దశరథ మహారాజు స్వర్గం నుంచి ఆయన తీసుకొచ్చాడంట, అందుకే ఇది ఒక దివ్య సింహాసనం అని కూడా ఇక్కడ రాశారనమాట. ఆ దివ్య సింహాసనం పైన రాముడు కూర్చొని ఉన్నాడు పైన. సో ఇప్పుడు ఆ సమయంలో ఈ లవకుశల్ని తీసుకొని వస్తారు భరతుడు. అప్పుడు రాముడు వాళ్ళ గురించి తెలుసుకొని, వీళ్ళు గొప్పగా పాడుతున్నారు రామాయణాన్ని అనేసి వాళ్ళందరూ చెప్తారంట ఏమని, మీరందరూ వినండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ రామాయణాన్ని పాడుతారు అనేసి వాళ్ళిద్దరినీ పాడమని చెప్తారంట. సో అప్పుడు ఈ రామాయణాన్ని వాళ్ళు లవకుశులు పాడడం ఆరంభిస్తారు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ, ప్రజలందరూ, ఇంకా మంత్రులు, ఇంకా రాముడు, వాళ్ళ యొక్క కుటుంబ వాసులు, రాణులు, ఇంకా తమ్ముళ్ళు అందరూ కలిసి వింటున్నారు లవకుశ యొక్క రామాయణాన్ని. వాళ్ళు ఎంతో మధురంగా పాడుతున్నారు, ఎంతో మనోహరంగా పాడుతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మగ్నమైపోయారు. అలాంటి మరి రాముడు ఏమంటున్నాడంటే వింటూ, ఈ యొక్క రామాయణం నాకు కూడా మంచి చేస్తుంది, అందుకనే ఇది గట్టిగా పాడండి అందరూ వింటామని. సో ఇప్పుడు ఇక్కడ రాముడు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు మీరు అనుకోవచ్చు. అదేంటి, రాముడి చరిత్ర, ఆయన రామాయణం, ఆయన చరిత్ర ఆయన వినడానికి అంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నాడు, లేకపోతే అందరిని ఎందుకు వినమంటున్నాడు అని మీరు అనుకోవచ్చు. అది ఒక సాధారణ మనిషిలా కాదు. ఇక్కడ రాముడు ఏంటంటే, ఇప్పుడు ఈ రామాయణం అనేది ఇందులో ముఖ్యమైన పాత్ర, మనం ముందు కూడా చెప్పుకున్నాం కదా, ముఖ్యమైన ఘట్టం వచ్చేసి ఫస్ట్ సీత గురించి, సీతాదేవి గురించి వర్ణించబడుతుంది, ఆమె యొక్క గొప్పతనం, ఆమె యొక్క గొప్ప చరిత్ర. సో అందుకనే ఇప్పుడు సీతాదేవి చాలా రోజుల నుంచి ఇప్పుడు ఆయన దగ్గర లేదు, వాల్మీకి ఆశ్రమంలో నివసిస్తుంది. సో ఆయన రామచంద్రుడు ఎంతో విరహంతో బాధతో ఉన్నాడు. సో ఈ రామాయణం ద్వారా ఆ సీతాదేవి గురించి మళ్ళీ విని ఆ యొక్క ఆయన దుఃఖాన్ని దూరం చేసుకునే ఈ యొక్క మంచి సమయమని గుర్తించి శ్రీరాముడు కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రామాయణాన్ని వినాలనుకుంటున్నాడు అనే ముఖ్య ఉద్దేశం సీతాదేవి గురించి కూడా మళ్ళీ విని గుర్తు చేసుకోవడం అని. ఆ విధంగా ఇక్కడ మనకి మన ఆచార్యులు పరాశర భట్ట చెప్తారన్నమాట ఈ విషయాన్ని. ఎందుకంటే సీతాదేవి గొప్పతనం ఏంటండి అంటే, ఒక శ్లోకంలో ఇక్కడ వర్ణించారు మనకి ఉదాహరణకి, ఇది తర్వాత వస్తుంది మనకి రామాయణంలో, కానీ ఇప్పుడు ఇక్కడ మనకు అర్థం చేసుకోవడానికి, రాముడు చాలా గొప్ప. రాముడు విభీషణుడు వచ్చాడు అతని దగ్గరికి శరణాగతుడు అయితే, ఆ రాక్షసుడి సోదరుడైన విభీషణుడికి కూడా సరే మీకు శరణాగతుడు అవుతామంటే అప్పుడు ఆయనని శరణాగతుడు తీసుకున్నాడు, ఆయన మిత్రుడిగా చేసుకున్నాడు. మిత్ర భావేన సంప్రాప్తం నత్య ధ్యేయం కథాంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతామేత అగర్హితం. రాముడు అంటాడు, ఒకవేళ ఎవరైనా సరే ఇలా మిత్ర భావనతో నాకు వచ్చి ఇలా నాతో మిత్రత్వం చేయాలనుకుంటే అలాంటి వ్యక్తిని నేను ఎప్పుడు త్యాగం చేయను, అతనిలో ఏదైనా లోపమున్నా సరే అతను ఒక రాక్షసుడు యొక్క తమ్ముడైనా సరే పర్వాలేదు, ఆయన లోపం ఎలాంటి లోపం ఉన్నా పర్వాలేదు, అతన్ని నేను స్వీకరిస్తాను, ఎందుకంటే అది నా యొక్క లక్షణం అని రాముడు చెప్తాడనమాట. మరి ఇప్పుడు సీతాదేవి గొప్పతనం ఏంటంటే, ఆమెతో పాటు నివసిస్తున్నప్పుడు అశోకవనంలో ఎంతోమంది రాక్షసులు, ఆడ రాక్షసులు ఆమెను ఎంతో వేధిస్తారు, ఆమెకు ఎంతో బాధను గురి చేస్తారు. అలాంటి వాళ్ళను కూడా ఆమె వదిలేస్తుంది, అంటే క్షమించేస్తుంది. ఎప్పుడైతే ఆమెను చంపే, వీళ్ళందరినీ చంపేసేనా అని హనుమంతుడు అడిగితే, వద్దొద్దు వీళ్ళని చంపొద్దు, వీళ్ళందరినీ వదిలేయి, ఎందుకంటే పాపానాం వా శుభానాం వా వదార్హానం ప్లవంగమా కార్యం కారుణ్యమార్యేన న కశ్చిన్నాపరాధ్యతి. ఇప్పుడు ఏమంటుందంటే, ఓ వానర, అంటే ఇక్కడ మన హనుమంతుడికి చెప్తుంది వానరుడికి, ఎప్పుడైనా ఒక మంచి వ్యక్తి, ఒక ఉన్నతమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన దయాగుణం కలిగి ఉండాలి. సో అలా వాళ్ళు ఎంతో హీనమైన వాళ్ళైనా సరే, వారిని చంపవలసిన అవసరం ఉన్నా సరే, కానీ వాళ్ళని మనం క్షమించాలి. ఒక ఉన్నతమైన వ్యక్తి అలాంటి వాళ్ళని కూడా క్షమిస్తారు, అలాంటి వాళ్ళ అపరాధాలని, పాపాలని కూడా మనం క్షమించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంది, కనుక వాళ్ళు ఎన్ని లోపాలున్నా, ఎన్ని పాపాలు చేసినా సరే పర్వాలేదు, మన నా యొక్క ఉదార హృదయం ఏంటంటే ఉన్నతమైన వ్యక్తి అలాంటి వాళ్ళని క్షమించాలి, నేను క్షమిస్తాను అనేసి క్షమించేస్తుంది అనమాట సీతాదేవి. రాక్షసుని కూడా ఆమె క్షమించగలుగుతుంది. సో అందుకనే రాముడు తనకన్నా రాముడి యొక్క ఉద్దేశం ఏంటంటే నాకన్నా సీతాదేవి యొక్క చరిత్ర గొప్ప అని రాముడి ఉద్దేశం అన్నమాట. అందుకే ఆ సీతాదేవి యొక్క చరిత్రను ఇప్పుడు వీళ్ళిద్దరి ద్వారా, లవకుశుల ద్వారా ఈ రామాయణం వాళ్ళు పాడుతున్నారు కదా, దీని ద్వారా నేను వినగలుగుతాను అనే ఆనందంతో ఆయన వింటున్నాడు అన్నమాట. అలా ఆనందంతో వినడమే కాదు, ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు రామాయణాన్ని చెప్పడం లవకుశలు. అది స్టార్ట్ చేస్తే వాళ్ళు మార్గ అనే ఒక, అది పాడే విధానంలో కూడా రెండు విధానాలు ఉండే, ఒక మార్గ అనే ఇంకోటి దేశీ అనేసి, రెండు విధానాల్లో మొత్తం ఎక్కువగా ముఖ్యమైన విధానం వచ్చేసి మార్గ విధానం, అదే విధానంలో వీళ్ళు పాడుతున్నారంట. అలా అప్పుడు పైన సింహాసనంలో రాముడు కూర్చున్నాడు, కింద లవకుశులు కూర్చొని పాడుతున్నారు అంటే పెద్ద సభలో, మిగతా వాళ్ళందరూ కూడా కింద కూర్చొని ఉన్నారు, రాముడు మాత్రం పైన రాజు కాబట్టి పైన కూర్చొని ఉన్నాడు. అలా అందరూ మగ్నమైపోయి వింటున్నప్పుడు మెల్లిగా రాముడు ఎవ్వరు గమనించకుండా, ఎవరు అందరు ఇప్పుడు వింటున్నారు మగ్నంగా, మగ్నమైపోయి ఉన్నారు ధ్యానంలో, ధ్యానంతో వింటున్నారు, ఎవరికి తెలియకుండా మెల్లిగా అంటే ఎవరిని డిస్టర్బ్ చేయకుండా రాముడు ఎంతో ఆకర్షితుడై ఇంకా ఆనందాన్ని ఇంకా ఎక్కువగా ఆస్వాదించాలనేసి, అందరూ లాగా అందరితో పాటు ఇంకా ఆనందాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికి అనేసి ఆయన సింహాసనాన్ని వదిలి అందరితో పాటు మెల్లిగా కిందికి వచ్చి కింద కూర్చున్నాడు అనమాట, అందరి మధ్యలోనే ఆ రామాయణాన్ని వినడానికి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఇక్కడ ఒకటి ఏకస్వాదున భుంజిత ఒక కహావాట అనమాట చెప్పడానికి, అంటే ఇప్పుడు ఏదైనా రుచి చూడాలంటే మీరు ఒక్కరే ఎంజాయ్ చేశారనుకోండి అంత ఎక్కువగా ఎంజాయ్ చేయలేరంట. అలా రాముడు ఒక్కడే అక్కడ పైన కూర్చున్నాడు అనుకోండి, దాన్ని ఎక్కువగా ఆ కథను, ఆ యొక్క రామాయణాన్ని కూడా సరిగ్గా ఆస్వాదించలేడనమాట. అందుకే ఇంకా మనం ఏదైనా సరైన ఏదైనా విషయాన్ని ఆస్వాదించాలి అంటే, రుచి చూడాలి అంటే, మనము ఇంకొక సాంగత్యంలో అందరూ కలిసి ఆనందాన్ని ఇంకా ఎక్కువ బాగా ఆస్వాదించగలం, అందరితో కలిసి ఆనందాన్ని. అందుకనే రాముడు కూడా అందరితో కలిసి నేను వినాలి అనేసి ఆయన సింహాసనం వదిలి కింద అందరితో మాట మధ్యలో కూర్చొని ఆ యొక్క అందరితో పాటే ఆ యొక్క రామాయణాన్ని లవకుశుల నుంచి వింటున్నారంట. కిందకు వచ్చి ఆసనంలో కూర్చున్నాడు, కింద ఆసనంలోనే. సో ఆ విధంగా ఇప్పుడు మరి వాళ్ళు రామాయణం స్టార్ట్ చేశారు. ఎలా స్టార్ట్ చేస్తారంటే అయోధ్యా నగరి వర్ణనతో స్టార్ట్ చేస్తారనమాట. అయోధ్యా నగరిలో ఆ దశరథ మహారాజు, ఇప్పుడు ఆయనకు పుత్రులు లేరు, మరి ఆయనకు రాముడు అనే పుత్రుడు ఎలా జన్మిస్తాడు అనే విషయాన్ని నుంచి మొదలవుతుంది రామాయణం చర్చ. మొదట అయోధ్యా నగరి, అయోధ్య వాసులు. సో ఈ విషయాల్ని మనము వచ్చే వారం చూద్దామంట. అంటే మనం వచ్చే వారం చూస్తాము, అప్పటికల్లా మన అయోధ్యలో, అసలైన అయోధ్య ఎక్కడైతే ఉందో భారతదేశంలో, అయోధ్యలో కూడా ఆ రోజు ఉద్ఘాటన జరుగుతుంది కదా మందిరం కోసం, ఓపెనింగ్ భూమి పూజ అవి జరుగుతున్నాయి కనుక. సో అయోధ్య గొప్పతనం తెలుసుకోవాలి మనము. చాలామంది అయోధ్య గురించి ఎంతో కష్టపడి కొట్లాడి ఈరోజు అయోధ్యలో మందిరాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తూ ప్రయత్నిస్తూ మొదలు పెడుతున్నారు 5వ తారీఖు నుంచి. సో దాని తర్వాత మనము ఆ అయోధ్య గొప్పతనాన్ని, ఇంకా ఏం జరిగింది మరి అయోధ్యలో, ఇప్పుడు మనం చూసాము మరి అయోధ్యకు చేరుకున్నారు ఈ రామలక్ష్మణులు, అయోధ్యలో ఇప్పుడు ఆ రాజమహల్లో వాళ్ళు రామాయణాన్ని స్టార్ట్ చేశారు. అయోధ్యను వర్ణతోనే స్టార్ట్ అవుతుంది మరి, అయోధ్య నగరి గొప్పతనాన్ని, అయోధ్య వాసుల గొప్పతనాన్ని. దాని తర్వాత ఇవన్నీ విషయాలు మనము వచ్చే వారం చర్చించుకుందామంట. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఇంతసేపు ఓపికగా విన్నందుకు. హరే కృష్ణ. శ్రీ వాల్మీకి రామాయణంకి జై. సమవేత గౌరభక్త వృందికి జై. దాయ గౌర్ సీతనాథ్ ప్రేమనందే హరిహరి గౌర్. 5వ తారీఖు అండి, 5 ఆగస్టు. నేను నాకు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే దూరదర్శన్ టీవీలోనే లైవ్ టెలికాస్ట్ చేస్తారని. ఇంకా చాలా లైవ్ టెలికాస్ట్ చేయొచ్చు యూట్యూబ్లో, మన ఛానల్స్లో మీరు చూడొచ్చు. 5వ తారీఖు, 5వ తారీఖు. హరే కృష్ణ.